అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరి దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువులకి నమస్కారం చేసుకుంటూ సంపూర్ణ హనుమద్వైభవంలో భాగంగా హనుమంతుడు ఓషధీ పర్వతానికి బయలుదేరి కాలనేమిని వధించాడు. మారీచపుత్రుడు మహాబలవంతుడు అయినప్పటికీ కపటి అవ్వటం వల్ల కాలనేమి హనుమంతుడి చేతిలో దుర్మరణం పాలయ్యాడు. అందుకని అన్నిటిలోకి ఏమిటంటే ఋజువాక్య ప్రవర్తక అని హనుమంతుడికి ఒక ప్రత్యేకమైన బిరుదు ఉన్నది. ఋజుమార్గము అంటే సరి అయిన మార్గంలో ప్రవర్తిస్తాడు, శాస్త్ర విహితమైన మార్గంలో ప్రవర్తించేవాణ్ణి ఋజుమార్గ ప్రవర్తకుడు అంటారు. ఋజుమార్గంలో ప్రవర్తిస్తే అంటే సరైన మార్గంలో ప్రవర్తిస్తే ఇతరులకు మన వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటే అటువంటి వాడు ఏం తలపెట్టినా యావజ్జీవితం విజయమే వస్తుంది. అలా కాకుండా మనస్సులో కాపట్యం ఉంటే కపటత్వం ఉంటే ఇదో కాలనేమిలాగా దుర్మరణం పాలవుతారు. ఈ కాలనేమి చచ్చిపోయాక హనుమంతుడు మళ్ళీ యథాప్రకారంగా బయలుదేరి ఓషధీ పర్వతానికి వెళ్ళాడు. ఓషధీ పర్వతానికి ద్రోణ పర్వతము అని కూడా పేరు. పూర్వకాలంలో శ్రీ మహావిష్ణువు పరమభక్తుడు ద్రోణుడు అని ఒకడు ఉండేవాడు. వాడిక్కడ తపస్సు చేశాడు, దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీహరి అతను తపస్సుకు మెచ్చుకుని నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే వాడు ఆనందపడిపోయి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు కూడా నీ అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము చూడలేడని శాస్త్రం చెబుతున్నది, అయినా నా అదృష్టం వల్ల కేవలం 1000 ఏళ్లకే దర్శనమిచ్చావు, ఇది నా భాగ్యం. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనఖ ప్రభావళింజేరి భవాంధకారముల చిక్కక దాటుదు రట్టి దేవరం. కొంత సాధన చేసిన మహాపండితులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల దొరుకుతుందో తెలుసుకోగలుగుతారు. ప్రతి ప్రాణిని ప్రేమించగలుగుతారు. ద్రోహులను కూడా ప్రేమించగలిగేంత జ్ఞానం ఉన్నవాడిని సూరి అంటారు. మహాపండితులైన ఇలాంటి వాళ్ళు ఏ మహానుభావుడి పాదపద్మాలు నిరంతరం సేవిస్తూ ఉంటారో ఆ మహాత్ముణ్ణి శ్రీహరిని సర్వవ్యాపకుణ్ణి అనంతుణ్ణి జ్ఞానిని ఈ పూట చూడగలిగాను. ఇంకా నా కోరికలు కడతీరాయి, నాకేం కోరికలు లేవు, ఉన్నదల్లా ఒకటే కోరిక, నా శరీరం శాశ్వతంగా అందరికీ ఉపయోగపడాలి అనగానే విష్ణు తథాస్తు, ఈ క్షణమే నీ శరీరం ద్రోణ పర్వతం అనే పేరుతో పెద్ద పర్వతంగా మారిపోతుంది, ఈ కొండ శిఖరం మీద నువ్వు ద్రోణుడు అనే పేరుతో కొలువై ఉంటావు, అంటే నువ్వే ఈ పర్వతంలో లీనమై నీ పేరు మీదుగా ఈ పర్వతం ద్రోణ పర్వతంగా పిలువబడుతుంది. నీ తల వెంట్రుకలు నాలుగు విధాలైన ఔషధులు అవుతాయి, అవి వరుసగా మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి. ఈ పేరుతో నీ తల వెంట్రుకలు శాశ్వతంగా భూలోకంలో వైద్యానికి మరికొస్తాయి. నీ తల వెంట్రుకల్లో ఒక్కొక్క వెంట్రుకు ఒక్కొక్క రకం ఉపయోగపడుతుంది. పరమభక్తులైనటువంటి వాళ్ళు ఈ హిమాలయ పర్వత ప్రాంగణానికి కాలినడకతో వస్తే వారికి నీ గాలి సోకటంతో ఆరోగ్యం వచ్చుగాక. నీవు మాత్రం తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకి దర్శనమివ్వవు. ఒకవేళ నువ్వు దర్శనం ఇవ్వకపోయినా నిన్ను ఎవడన్నా పట్టుకుపోగలిగితే వాడు నా పరమభక్తుడు హనుమంతుడని గ్రహించు. హనుమంతుడు తప్ప ఈ కొండ కొండని మొత్తం పెకలించగలిగేవాడు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు. ఆఖరికి నేను కూడా నిన్ను పెకలించను. ఈశ్వరుడు బ్రహ్మ మేమంతా నిన్ను గౌరవిస్తాం. సాధ్యమైనంత వరకు అందరికీ ఉపయోగపడు. కలియుగ మానవులకి మాత్రం క్రూరులు కాబట్టి పాపాలు చేసి నిన్ను దుర్వినియోగం చేస్తారు కనుక అటువంటి వాళ్ళకి మాత్రం నీ స్వస్వరూపంతో దర్శనమివ్వద్దు అన్నాడు. అప్పటి నుంచి ఆ ద్రోణుడు అనేవాడు పర్వత రూపంలో ఉండి వాడి తల వెంట్రుకలే ఇవాళ ఆ మృత సంజీవని వంటి అమూల్యమైన ఔషధులుగా మారాయి. మహానుభావులు తపస్సు చేసి యావజ్జీవితానికి పనికొచ్చేలాగా పేరు తెచ్చుకుంటారన్నమాట. మన తపస్సు లోకశ్రేయస్సుకు ఉపయోగపడాలనే కోరిక ఉండడం వల్లే భగవంతుడు వాడికి అంతవరం ఇచ్చాడు. రాక్షసులకి దేవతలకి తేడా అక్కడే. రాక్షసులు తపస్సు చేశారు, వాళ్ళ తపస్సు ముందు దేవతల తపస్సు చాలా తక్కువ, కానీ ఎంత కఠోర తపస్సు చేసినా వాళ్ళు ఎంతసేపు లోకద్రోహానికి ఉపయోగిస్తారు ఆ తపస్సుని. వాడికి తపస్శక్తి పెరిగిందంటే, బ్రహ్మ వరం ఇచ్చాడంటే, మేము దేవతలను చంపుతాం, వాళ్ళని చంపుతాం, మాకు చావు లేకుండా వరం ఇయ్యి, సాధ్యమైనంతరకు గోవుల్ని మింగుతాం అంటారు వాళ్ళు. ఈ క్షుద్ర పూజలకు ఎక్కువ వాళ్ళు విలువిస్తారు. మనకు అనుమానం రావచ్చు అప్పుడప్పుడు, ఏమండి వాళ్ళు ఇలా బలులిచ్చారు, ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు ఇన్ని పాప పూజలు చేసినా ఎందుకు అమ్మవారు అనుగ్రహిస్తుందని. అమ్మ చెప్పింది, ఎంత నీచుండైనా అనుగ్రహించడం నా లక్షణం, నేను మాత్రం అనుగ్రహిస్తాను, కానీ వాడి పాపం వాడిని చంపేస్తుంది. అమ్మవారు బలులిచ్చిన వాడిని అనుగ్రహిస్తుంది, అయినా వాడు ఎందుకు నాశనం అయిపోతున్నాడు? తర్వాత ఇంద్రజిత్తు బలిచ్చి ఎన్నో పూజలు చేశాడు, అయినా వాడికి మరణం ఎందుకు వచ్చిందంటే, అమ్మవారి ఆశీర్వచనం లేక కాదు, అమ్మవారు ఆశీర్వదించినా చేసిన పాపం ఎక్కడికి పోతుంది? హింస. ఈ హింస వల్ల నశించిపోతాడు. అందుకే ఎప్పుడూ హింసతో కూడిన పూజలు ఏ వ్యక్తిని ఎప్పుడూ అనుగ్రహించవు. తీసుకొచ్చి చక్కగా నాగేంద్రుడి గుడి ఉంది, అక్కడికి వెళ్ళి కోడిగుడ్డు పెడితే నిన్నేం అనుగ్రహిస్తుంది? నీ తలకై బోడిగుడ్డు చేస్తుంది అజ్ఞానంతో. అప్పుడప్పుడు మనం అనగడచ్చు, ఏమండి భక్త కన్నప్ప గారు అడవి పందిని వేటాడి మాంసం పెట్టలేదా అని. భక్త కన్నప్ప అడవి పంది మాంసం పెట్టాడు, కన్ను కూడా పీకిచ్చాడు. నువ్వు కన్ను కాదు కదా, 10 రూపాయలు అడిగితే మళ్ళీ కనపడవు. అలాంటిది నువ్వేమో భక్త కన్నప్పతో ఎలా పోల్చుకుంటావు? మనం మహాభక్తులం, ఆయనకి వల్లే మేము కూడా మాంసం పెట్టకూడదా, పన్ను పీకి పెట్టకూడదా అంటే కుదరదు. భక్త కన్నప్ప ఈశ్వరుడి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన వాడు ఆయన. అంత తెలివైన వాడు తెలుసా, శివ నీ కళ్ళల్లో ఒక కన్ను నెత్తురు వస్తూ ఉంటే నా కన్ను పెట్టి నిన్ను రక్షించాను, ఇప్పుడు 2 కన్నులోంచి రక్తం వస్తోంది, అక్కడ కూడా 2 కన్ను పెడతాను, కానీ నీకు 3 కళ్ళు, 3వ కన్నుకు నెత్తురు వస్తే చూడడానికి నా 2 కళ్ళు ఉండవు, పీకేశాను కనుక ఇవ్వడానికి 3వ కన్ను ఉండదు, ఇక నీకోసం ప్రాణం మాత్రమే ఇస్తాను. నీకు ఈ కూడొగ్గబట్టి నీలగ్రీవ, కూడు నీళ్లు విడిచిపెట్టి ప్రాణం ఇచ్చి రక్షించగలను తప్ప ఇంకేం చేయలేనన్నాడు. అంతటి పరమభక్తులు చద్దన్నం పెట్టినా, ఉల్లిపాయ పెట్టినా, కోడిగుడ్డు పెట్టినా, మాంసం పెట్టినా స్వీకరిస్తాడు తప్ప మనం వాళ్లతో పోల్చుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సాత్విక పూజలు ఎప్పుడూ మంచివి. దుర్మార్గంతో హింసతో చేసిన ఏ పూజ ఎప్పుడూ ఎవరిని అనుగ్రహించదుగా అనుగ్రహించదు. అందుకే ఇంద్రజిదాదులు మరణించారు. మహాత్ముడు ద్రోణుడు ఇవాళ కూడా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. రామాయణంలో ఆయన పేరు శాశ్వతం అయిపోయింది. ఆ పర్వతం మీద ఉన్న విశల్యకరణి వంటి ఔషధులు శాశ్వతంగా రామాయణానికి మూలమయ్యాయి. లక్ష్మణుణ్ణి, వానరుల్ని రక్షించాయి. అందువల్ల ఈ మహానుభావుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఈ ఔషధులు అదృశ్యమైపోయాయి. చెప్పాక ఈ ఔషధులు ఎవరైనా వచ్చి పీకి పట్టుకుపోతారేమో అని భయం. ఇవి బయటికి వెడితే అందులో ముఖ్యంగా భూలోకంలోనూ లంకానగరంలో ఉన్న కొంతమంది నీచుల చేతిలోకి వెళ్ళాయంటే ప్రమాదం అనుకుని అవి అదృశ్యమైపోయాయి, కనబడకుండా పోయాయి. అవి కనబడితే గనక ఈ యుగంలో అసలు మనకి ఏ రోగం ఉండదు తెలుసిన మీకు. ఎంత ఆశ్చర్యం అంటే దాని వాసన తగిలితే కుష్ఠరోగం మొత్తం పోతుందిట. దాని వాసన తగిలితే జీవితంలో దగ్గడాలు ఉండవు. ఉపన్యాసం మధ్యలో కానీ చివరిలో కానీ చివరిదాకా డగ్గుడుగ్గు అని దగ్గుకోవడాలు ఉండవు. ఇక మనిషికి అనారోగ్యం ఉండదు, మోకాళ్ళ నొప్పులు ఉండవు. దాని పేరే విశల్యకరణి, మృత సంజీవని, అపూర్వమైన ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ ఇప్పటికి కూడా వీలుంటే అప్పుడప్పుడు అక్కడ గడపడానికి వెడితే కనీసం ఆవంకతో అయినా ఆరోగ్యం బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వెళ్ళేటప్పుడు ఎంతసేపు గుర్రాలెక్కి పల్లకీలెక్కి హెలికాప్టర్లెక్కి వెళ్ళడమే కానీ నడకలో వెళ్ళడల్లా. నడిచేవాడిని మాత్రం మూలికలు అనుగ్రహిస్తాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నామస్మరణ చేస్తూ ఎంత కష్టమైన ప్రాణం పోయినా నడిచెక్కుతానంటే మాత్రం ఆ ఓషధులు ఎలా కాపాడతాయో నేను చూశాను కాబట్టి చెబుతున్నాను అనమాట. అలా ఎన్నో పర్యాయాలు. ఇక నీరసం వచ్చి కదలలేమనుకుంటే ఆ ఓషధులు ఎక్కడి నుంచో మనకి కాస్త ముక్కుకి తగిలి శరీరానికి ఓపిక ఇస్తాయి. అంత గొప్పవి ఇవి. అక్కడికి వెళ్ళిన ఈయనకి అవి అదృశ్యమైపోగానే కొంచెం కోపం వచ్చింది. ఏం చెయ్యాలి, అక్కడ చూస్తే సమయం అయిపోతుంది, ఎప్పుడు చూసినా ఈ ఓషధులు నన్ను చూడటంతో మాయమైపోతున్నాయి, నాకు ఓషధులకి మధ్యలో తగాద వచ్చిందేమో అనుకున్నాడు ఆయన. చింతాం అభ్యగమత్ శ్రీమాన్ అజానం స్థాం మహౌషధిం యదమేవ గమిష్యామి గృహీత్వా శిఖరం గిరేహే. నన్ను చూడగానే ఈ ఓషధులు తమ కాంతిని ఉపసంహరించాయి, కనబడకుండా పోయాయి. ఇప్పుడు నేనేం చెయ్యను, ఆలస్యం చేసే కొద్దీ అక్కడ లక్ష్మణుడికి ప్రాణగండం ముంచుకొస్తుంది. ఏమైనా ఓషధులు లేకుండా వెళ్ళకూడదు, ఓషధులతోటే వెళ్ళాలి, ఈ కొండనే పీక్కుపోతాను అని అమాంతంగా కొండ దగ్గరికి వెళ్ళాడు. ఈ పాటలేవో సుషేణుడు పడతాడు, ఈ కొండని పీక్కెళ్ళి ఆయన దగ్గర పడితే ఇందులో ఏది ఓషధం ఆయనకి తెలుస్తుంది. కాంతి పోయినా ఆ మూలికను చూచి చూడటంతో అది తప్పక ఓషధి విశల్యకరణి అని గ్రహించే శక్తి మా సుషేణుడి దగ్గర ఉన్నది. అతడంత గొప్ప మహావైద్యుడు, ధన్వంతరికి ఔరసపుత్రుడు వాడు. అతడు ఒకసారి చెయ్యేస్తే చాలట అది ఏ మూలికో తెలిసిపోతుంది, ఏ మూలికను ఎలా ఉపయోగించాలో తెలుసు. నేను చాలా కాలం క్రితం జోగన్నపాలెం అని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరికి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊళ్ళో ఒక అబ్బాయి మేకలను మెప్పుకోవడానికి వెళ్ళాడు. మేకలను మెప్పేవాళ్ళు ఏం చేసేవారంటే, మా చిన్నప్పుడు పెద్ద కర్రకి చివర కత్తి కట్టేవారు, కత్తిని తాడుతో కట్టి దాంతో ఆకులు ఇలా కోసి కింద పారేసి వాటిని మేపేవారు మేకలకి. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కర్రకు కట్టిన కత్తికి ఉన్న తాడు తెగిపోయి ఆ కత్తి కింద పడిపోయింది. ఎవడు తీసిన కోతులు వాడే పడతాడంటారు కానీ కాదు, వాడి కత్తి వాడి మీదే పడి చెయ్యి తెగిపోయింది. ఆ పైన ఇలా కోస్తుంటే చెయ్యి మంచి పొదునైన చెయ్యి మొత్తం వేళ్ళాడిపోయి చివరిని ఇంత పెసరి చర్మం మాత్రం ఉంది వేళ్ళాడిపోయింది. వాడు బాబోయ్ బాబోయ్ నా చెయ్యిని గట్టిగా అలా నొక్కి పట్టుకుని, ఎందుకంటే ఆల్మోస్ట్ అలా తెగిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళదాం, అప్పట్లో ఇంత గొప్పగా వైద్యాలు లేవు కదా. దాంతో పరుగు పరుగున ఊళ్ళోకి పరిగెత్తుకొచ్చాడు. ఎవరినైనా బండి కట్టి ఏలూరు తీసుకుపోమ్మని చెబుదామని గవర్నమెంట్ హాస్పిటల్కి. ఈ వెళ్ళేటప్పుడు బాత్ తట్టుకోలేక దారిలో కనిపిస్తున్న ఆకులన్నీ చెట్ల ఆకులు పీకడం, వాటిని ఇలా కట్టేసి నొక్కేయడం మొదలెట్టాడు. ఆకులన్నీ పీకి నలిపి ఆ పసరు దాని మీద పోసి ఆకులతో నొక్కేశాడు. వాడు ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యం చెబితే అసలు ఎక్కడ రక్తం లేదు, అతుక్కుపోయింది, వాడికి మతిపోయింది. అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుడు అన్నాడు, ఒరే నువ్వు దారిలో ఏ ఆకు వేసావో చెప్పరా బాబు అన్నాడు. నాకు ఏ ఆకేం తెలుసు, ఈ 2 కిలోమీటర్ల దూరంలో కనిపించిన ఆకల్లా దానికి నొక్కానన్నాడు. చివరికి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే, ఒరే ఇంక నీకు ఆపరేషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, కేవలం ఊరికే ఎందుకైనా మంచిది కాబట్టి యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. ఇంత విచిత్రమైన వైద్యం నేను చూడలేదు అన్నట్టు డాక్టర్ గారు మతిపోయి. ఆకులు ఇలా పెట్టగానే ఏ ఆపరేషన్ లేదు, టక్కున అతుక్కుపోయింది అది. అవి విశల్యకరణ అంటే ఆ మధ్యలో ఎక్కడో ఉన్నాయి ఆకులు, కానీ ఏదో తెలియదు ఆవిడకి, ఏ ఆకును వీడి పీకాడో తెలియదు. 2 కిలోమీటర్ల పొడుగు అడవిలో ఉండేదన్నమాట అది. అలాంటి అపూర్వమైన మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు ఓషధులన్నీ పోగొట్టేసుకున్నాం మనం, చెట్లు నరికేస్తాం, ఎంతసేపు కూడా కాంక్రీటు మయ్యం నేలంతా, ఒక నీరుండదు, ఒక చెట్టు ఉండదు, ప్రకృతి ఉండదు, సర్వనాశనం చేసుకుని చివరికి ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం అంటే ఏమీ లేదు. చివరికి డబ్బు కట్టలు మనల్ని తగలబెట్టడానికి మాత్రం మురుగొస్తాయి, కాగితాల మీద వేసి తగలబెట్టడానికి తప్ప. బ్రతకడానికి కావాలి, లేదా కాస్త సుఖంగా ఉండడానికి కావాలి. ఎన్నాళ్ళైన నేలమాడిగలన్నీ కట్టల కింద పోగు చేసుకోవడానికి ప్రకృతిని నాశనం అందుకనే చేయకూడదు. పోయి కృత్రిమమైన మందులు తెచ్చుకుంటున్నాం. ఈ కృత్రిమమైన మందులు ఎన్ని వాడినా ఇంకో ఒకదానికి వస్తే ఇంకో రోగం వస్తుంది. యావజ్జీవితం అనారోగ్యమే. అందువల్ల ప్రకృతిని అంత జాగ్రత్తగా చూడమని శాస్త్రం. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క ఆకును చూచి ఈ ఆకు ఇందుకు పనికొస్తాడు అని చెప్పిన వైద్యులు చూశాను నేను. చిన్ని చిన్ని ఆకులు మా చిన్నప్పుడు ఉండేవి, వాటికి ఏం పేరో తెలియదు ఇప్పటికి కూడా. మంచి రొంపు వచ్చి ముక్కులు పూడుకుపోయి మాట్లాడలేని స్థితిలో ఉంటే అలాంటి చిన్ని ఆకులు మూడు పట్టుకొచ్చి ఇలా నలిపి ముక్కులో పసరేశాడు. హచ్చి అని తుమ్మాను నేను, ఆ మొత్తం శ్లేష్మం బయటకు వచ్చేసింది, ఆస్తిని హాయిగా ఉన్నాం. అలాంటి మూలికలు ఉన్నాయి. సుషేణుడికి ఇవి బాగా తెలుసు. అందుకే సుషేణుడి దగ్గరికి పర్వతాన్ని పట్టుకుపోతే వాడే పడతాడులే అనుకున్నాడు హనుమంతుడు. ఆ పర్వతాన్ని అమాంతంగా పెకలించాడు, చేత్తో పుచ్చుకున్నాడు, రివ్వున ఆకాశ మార్గంలో బయలుదేరాడు. దారిలో అయోధ్య నగరం మీదుగా వెళ్ళాలి. ఇప్పుడు రామేశ్వరం దగ్గర నుంచి లంకకు వెళ్ళాలి ఎవరైనా. ఇప్పుడంటే ఎయిర్పోర్ట్లు వచ్చాయి కనుక చెన్నై నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. ఈయన వారధి మీదుగా వెళ్ళేవాడు. వెళ్ళాలంటే దక్షిణ భారతానికి రావాలంటే ఉత్తర భారత్ మీద నుంచే రావలసిందే. ఎవరైనా సరే హిమాలయ పర్వతాల నుంచి అయోధ్య నందిగ్రామం మీదుగా ఎగిరి ఇటు దక్షిణ భారతం కిష్కింధ మీదుగా ఎగరాలి ఆకాశంలో. ఈయన సరిగ్గా నందిగ్రామం దగ్గరికి వచ్చాడు. అద్భుతంగా రాశారు తులసీదాసు గారు తులసీ రామాయణంలో. తులసీ రామాయణం చాలా గొప్పది. ఆయన కథ కూడా మనం చివరిలో ఎలాగో చెప్పుకుంటామని చెప్పాను కనుక అప్పుడు చెప్పుకుందాం. అందులో రాశాడు ఆయన యుద్ధకాండలో హనుమంతుడి పర్వతాన్ని ఎత్తుకుని వెడుతూ ఉంటే సరిగ్గా కింద నందిగ్రామంలో భరతుడు పాదుకల్ని పూజ చేసి అప్పుడే బయటకు వచ్చాడు. శ్రీరామ పాదుకలకి మంగళహారతి ఇచ్చి బయటకు వచ్చాడు. రాగానే ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు కనపడగానే, మా రాముడి పత్నిని మా అమ్మని సీతని ఎవరో ఎత్తుకుపోయారు, వీడు ఎవడో వానరుడు ఎగిరిపోతున్నాడు ఆకాశంలో, కొంప తీసి వీడే ఆ రావణాసురుడు అనుచరుడేమో అని వెంటనే ఒక బాణం ఎక్కుపెట్టి ఢామ్మని కొట్టాడు. ఈ బాణం తగలగానే అంతటి హనుమంతుడు ఆకాశంలోకి కిందకి పడిపోయాడు. హనుమంతుడు భరతుడు ఉన్నటువంటి ప్రాంగణంలో పడిపోయి జయ శ్రీరామని కింద చివరి క్షణంలో పడిపోయేటప్పుడు ఒక అరుపరిచాడు. పాపం భరతుడు పశ్చాత్తాపడి, ఎంత అన్యాయం ఇది, అనవసరంగా బాణం కొట్టాను, నా బాణం సామాన్యమైంది కాదు, రామ బాణం ఎంతో భరతుడి బాణం అంతేనండో, రాముడు భరతుడికి ఆ శక్తి ఇచ్చాడు. ఎందుకంటే నిరంతరం భరతుడు రామ పాదుకలకు నమస్కరిస్తాడు. రాముడికి నమస్కరించడం కంటే రామ పాదుకలకి నమస్కరిస్తే కొన్ని వేల రెట్లు శక్తి ఎక్కువ. రాముడు ముఖాముఖి ఉండి దీవించడం కంటే విగ్రహ రూపంలో ఉన్నప్పుడు ఎక్కువ అనుగ్రహిస్తాట ఆయన. అందుకనే దేవాలయాల్లో విగ్రహ రూపంలో పూజించడానికి యొక్క రహస్యం అది. రాముడి పాదుకలు అనే పేరుతోటి ఆయన ఎదురుగుండా ఓ రెండు వెండి పాదుకలు పెట్టి వాటిని పూజించి వాటిని నెత్తి మీద పెట్టుకుంటే వాటికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తే రాముణ్ణి పూజించిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. రోజు లక్ష్మణుడు రాముడికి సీతకి దండం పెట్టడం వల్ల వచ్చిన శక్తి కంటే రామపాదుకల్ని సింహాసనం మీద పెట్టి నిరంతరం పుష్పాలతో పూజిస్తున్న భరతునికి వచ్చిన శక్తి ఎక్కువ. అందుకే ఆ శక్తితో ఆయన బాణం కొట్టగానే దెబ్బకి పడిపోయాడు అంతటి హనుమంతుడు కూడా. అలా పడిపోతూ రామ అండం వల్ల భరతుడు పశ్చాత్తాపడి, ఎంత పాపం చేశాను, రామభక్తుడయ్యేన రావణాసురుడి అనుయాయి ఏమో అని అనుకుని తొందరపడి బాణం కొట్టాను, మహాపాపం, చిచ్చి చిచ్చి అని ఏడ్చాడు. పరుగు పరుగునొచ్చి, రామభక్త ఇంత దెబ్బతిని కూడా చచ్చాను బాబోయ్, లేకపోతే అమ్మ బాబోయ్, అయ్యోయ్ కుయ్యోయ్ మొయ్యోయ్ అనలేదు, నువ్వు రామ అన్నావు, ఎవరు నాయన అని ఆ బాణం తీసేసి జయ శ్రీరామ అని ప్రేమగా నిమిరాడు. రామనామ ప్రభావంతో ఆ గాయం మానిపోయింది. బాణం తీగానే అతడు స్వస్థుడి వెంటనే లేచి కూర్చున్నాడు. ఎదురుగుండా ఉన్న భరతుని చూచి, అయ్యా తమరు భరతులా అన్నట్టు ఆయన. ఎందుకని భరతుడు అచ్చం రాముళ్ళే ఉంటాడు. రాముడు భరతుడు నీలంగా ఉంటారు, నీలమేఘఛాయ శరీరులు. పైగా రాముడేమో జటాజోటాలు ధరించి ఉన్నాడుగా, నారచీరలు కట్టుకుని. అలాగే భరతుడు కూడా మళ్ళీ రాముడు వచ్చేదాకా నందిగ్రామంలో ఆయన జటాజోటాలు ధరించి వానప్రస్థాశ్రమం గడుపుతున్నాడు. ఊళ్ళో ఉండి వానప్రస్థాశ్రమం, వాళ్ళు అడవిలో ఉండి వానప్రస్థం గడుపుతున్నారు, వీళ్ళు నగరంలో ఉండి కూడా వానప్రస్థ జీవితమే గడుపుతున్నారు. అందువల్ల పోలికలు బట్టి తప్పక ఇతడు రామానుజుడు భరతుడు అని గ్రహించి తమరు భరతుల అన్నట్ట. అవునాయన తమరెవరు అన్నాడు ఆయన. అప్పుడు మొత్తం కథంతా క్లుప్తంగా చెప్పి, ఇప్పుడు లక్ష్మణుడు మూర్ఛలో ఉన్నాడు, సూర్యోదయంలోపు దీన్ని పట్టుకెళ్ళి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆయనకి మరణగండం ముంచుకొస్తుందని సుషేణుడు అనే వైద్యుడు చెప్పాడు. మహావేగంగా వెడుతున్నాను, మధ్యలో మీ దర్శనమైందనగానే, అయ్యో చేజేతులారా, నేనా నిన్ను ఆలస్యం చేసి పడగొట్టింది, మా సోదరుడి ప్రాణరక్షణకు వెడుతున్న నిన్ను చూచి రావణుడేమో వాడి భటుడేమోనని భయపడిపోయి తొందరపడి బాణం కొట్టాను, ఇంక ఆలస్యం చేయకు, మహావేగంగా బయలుదేరన్నాడు. వెంటనే ఈయన భరతుడికి నమస్కరించి మళ్ళీ పర్వతం పుచ్చుకుని రివ్వున ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. తులసీ రామాయణంలో ఉంటుంది అద్భుతమైన కథల్లో అదొకటి. అందుకే అన్ని రామాయణాలు చదవాలి. ఓషధిం నావగచ్చామి తామహం హరి పుంగవా తదిదం శిఖరం కృత్స్నం గిరేస్తస్యాహృతం వయ్య. మళ్ళీ యథాప్రకారంగా ఆకాశంలో ఎగిరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అవిఘ్న వస్తు అనుకుంటూ లంకానగరానికి చేరాడు. ఆ సమయంలో సుషేణుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో ఇంకా చేపట్లో సూర్యుడు తీస్తున్నాడు అనుకున్నట్ట. తులసీరాజు రామాయణంలో ఇంకో ముక్కు కూడా చెప్పారు, రెండోయి సూర్యుడు ఎర్రని కిరణాలతో తూర్పును ఉదయించబోతూ ఉంటే రాముడు బాణం పట్టుకుని, ఓయి సూర్యదేవ నీ వంశంలో పుట్టిన మా లక్ష్మణుడి ప్రాణాన్ని అపహరించడానికి ఉదయిస్తున్నావా, ఉదయిస్తున్న నీ కిరణములు పడితే శక్తి అనే ఆయుధంతో మా లక్ష్మణుడు మరణిస్తాడు, కాబట్టి హనుమంతుడు ఓషధీ పర్వతం తెచ్చేదాకా నువ్వు కనబడ్డావా నీ అంతం చూస్తానని బాణం ఎక్కుపెట్టాడు. దెబ్బతో సూర్యుడు ఉదయించేవాడికి వస్తే వాడికి ఎందుకు దిగిపోయాట. సూర్యకిరణాలు పడకూడదు, కొన్ని సందర్భాల్లో అంతే, విషం తాగిన వాళ్ళకు కూడా అంతేనండి, ఆత్మహత్య చేసుకోవాలని ఏ గుళికలో మింగితే అటువంటి వాడికి డైరెక్ట్గా ఎండ తగిలితే చాలా ప్రమాదం, తొందరగా చచ్చిపోతాడని డాక్టర్లు చెబుతారు. అందుకే తెల్లవారకుండా చూసుకోండి, పదే పదే వీడి చేత వాంతి చేయించండో ఈ విషం అంటారన్నమాట. ఈ శక్తి అనే ఆయుధం కూడా అటువంటి భయంకరమైన విషం లాంటిది. సూర్యకిరణములు గనక ఆ శరీరం మీద పడితే ప్రాణం పోతుంది. అందుకని రాముడు హెచ్చరించినట్టుగా తులసీదాసు గారు రాశారు. దాంతోపాటు సుందర హనుమద్ రామాయణంలో హనుమంతుడు కూడా రాశాడు. హనుమంతుడు కూడా సుందర హనుమద్ రామాయణం అనే పేరుతో గొప్ప రామాయణం రాశాడు, అపూర్వంగా ఉంటుంది. దాని గురించి మనం పట్టాభిషేక ఘట్టం అయ్యాక చెప్పుకుంటాం కనుక ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఇంచుమించుగా ఇవాళ 628 శ్లోకాలు మాత్రమే హనుమంతుడు రాసినవి దొరికాయి. అందులో ఆయన చాలా అందంగా రాశాడు. రావణాసురుడు కొలువులోకి వెళ్ళినప్పుడు రావణాసురుడు తిక్కతోటి ఒరే అని పిలవడం అలవాటుగా, అందుకని హనుమంతుడిని రే రే వానర కో భవాన్, ఒరే వానరా నువ్వెవడం అని అడిగట. ఈయన వెంటనే నువ్వురా అన్నాడుగా, అందుకని అహమరే నేనేరా అన్నట్ట. నేనేరా అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడు, తత్సూను హంతాకవే, నీ కొడుకు అక్షకుమారుణ్ణి యుద్ధంలో చంపేనే ఆ హనుమంతుణ్ణి, అంటే నీ కొడుకు అయిపోయాడరా నువ్వు అయిపోతావు అని చెప్పడం. అలాంటి అద్భుతమైన సంభాషణలతో చాలా అపూర్వంగా ఉంటుంది. మన అదృష్టవశాత్తు కొన్ని శ్లోకాలు దొరికాయి. ఈ హనుమంతుల వారు ఆకాశ మార్గంలో మొత్తం మీద సూర్యోదయానికి కించిత్ కాలం ముందుగానే లంకానగరం చేరి, సుషేణ ఇదిగో పర్వతాన్ని పట్టుకొచ్చాను, ఈ పర్వతం మీద ఉన్న మూలికలలో ఏది మృత సంజీవనియో, ఏది విశల్యకరణియో, ఏది సంధానకరణియో, ఏది సావర్ణ్యకరణియో నాకు తెలియడం లేదు, నువ్వే వచ్చి ఈ పైకి వచ్చి దాన్ని పీక్కుపో. కిందకి దిగడానికి వీలు లేకుండా మన వాళ్ళంతా చుట్టుముట్టేశారు లక్ష్మణుణ్ణి, ఆలస్యం చేయగలగానే సుషేణుడు ఆ పైన ఎగురుతూ ఉండని ఈయనే పైకి వచ్చేసి ఆ పైన చూసి, ఇందులో ఈ నాలుగు ముక్కలు నాకు సరిపోతాయి అని ఆ మూలికలు పీక్కొచ్చి వాటిని కొంచెం నలిపి లక్ష్మణుడి ముక్కు దగ్గర పెట్టాడు. ఆ క్షణమే లక్ష్మణుడు మూర్ఛ నుంచి లేచాడు. వెంటనే సుషేణుడు హనుమంతుడిని శ్లాఘించి, నాయనా హనుమ, నువ్వు చేసిన పని దేవతలు కూడా చెయ్యలేరు, ఈ భూలోకంలో ఏ వ్యక్తి ఇంత ఉపకారం రాముడికి చెయ్యలేదు, ఏమి పరాక్రమం, ఏమి సాహసం, ఏమి భక్తి, ఏమి ధైర్యం, ఏమి నీ కాంతి, అన్నిటికీ మించి నీ దగ్గర ఒక దృఢత్వం ఉంది, పట్టుదల ఉన్నది, నీ పట్టుదల మానవులకు ఆదర్శప్రాయం అవ్వాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని విధాలైన ఆటంకాలు ఎదురైనా పని మొదలు పెడితే అది అయ్యేదాకా మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోకూడదు అని నువ్వు లోకానికి నిరూపించావు అని పొగిడాడు. దృష్ట్వా హనుమత కర్మ దేవైరపి సుదుష్కరం, దేవతలు కూడా చేయలేరు హనుమంతుడు చేసిన ఈ ఘనకార్యం అన్నాడు. అప్పుడు హనుమంతుడు చూస్తూ ఉండగానే రామలక్ష్మణులు ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకున్నారు. లక్ష్మణుడు చూడగానే కన్నీళ్ళు ఆగలేదు రాముడికి, నాయన లేచేవా నా తండ్రి బాబు అని అమాంతగా కౌలించుకుని, నువ్వే లేకపోతే నాకు సీతతో పని ఏమున్నది, ఈ లంకానగరాన్ని జయించి ఉపయోగం ఏమున్నది, ఈ విభీషణుడికి సుగ్రీవుడికి వరాలిచ్చేం చేస్తాను, ఎన్ని ఉన్నా నా సోదరుడే నాకు ముఖ్యం, నువ్వు లేకపోతే యుద్ధరంగం నుంచి వెనక్కి పోదామనుకున్నాను, లంకానగరాన్ని నాశనం చేసిపోదామనుకున్నాను అనగానే, తండ్రి నువ్వెప్పుడు ఇంకెలా బేలగా మాట్లాడకన్నయ్యా అన్నాడు ఆయన. నువ్వు మహావీరుడివి, ఒక వ్యక్తి ఉంటేనే పోతేనే, ఏదో భూమి మీద పుట్టాక ఒకటి తమ్ముడు అవుతాడు, ఒకడు అన్నయ్య అవుతాడు, ఒకటి భార్య అవుతుంది, ఒకడు ఇంకోటి అవుతారు, బంధుత్వాలు వస్తాయి, ఈ బంధాలన్నీ శాశ్వతం కాదు, ఎవరికెవరు ఎప్పుడు ఏ సమయంలో దగ్గరికి చేరతారో విడిపోతారో, సంయోగం వియోగం ఈ రెండింటినీ జ్ఞానులు పట్టించుకోరు. లక్ష్మణుడు కూడా మంచి బోధ చేశాడు, ఇంకెప్పుడు భవిష్యత్తులో దుఃఖించద్దు నువ్వు, ధైర్యంతో ఉండన్నాడు ఆయన. సంయోగ వియోగాలు అంటారన్నమాట వాటిని. ఎప్పుడు మానవుడు శాశ్వతంగా ఒకే వ్యక్తితో కలిసి ఉండాలనుకున్నా ఉండగలరా, ఏరుల వెంటం కలసి తనుమ్రాకులన్నీయు పలు వెంటల పోవుగాక పాయకయున్నే, పలుపాటుల పడుజనులకు ఇలా ఒకచో ఉండగలదే. ఈ మానవులు ఏవో పాటలు పడుతూ బతుకుతూ ఉంటారు. ఇలా బతికే వీళ్ళు మేము కలిసే ఉండాలనుకున్నంత మాత్రం చేత కలిసి ఉండలేరు. ఆయువు ఒక్కొక్కప్పుడు విడదీస్తుంది, కాలం వల్ల ఒకరికొకరు దూరం అవుతారు. అనగా దాని ఉదాహరణ చెప్పాడు, భార్యాభర్తలిద్దరికీ ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ దైవానుగ్రహం లేకపోతే, వారి మధ్యలో కనిష్టమైన బంధం పూర్వజన్మలో ఉన్నది లేకపోతే, భార్య ఓ చోట భర్త ఓ చోట బతుకుతారు. ఎప్పుడు వస్తాడా ఆయన, ఇద్దరికి ప్రేమ ఉంది, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలని ఉన్నారు. భర్త ఏమో అమెరికాలో ఉంటాడు, భార్య ఏమో మలేషియాలో ఉంటుంది. ఈ ఇద్దరు ఎప్పుడు ఎయిర్ ఏషియాలో ఎక్కి తిరుగుదామా అని చూస్తూ ఉంటారు. చూసాంగా మనం, నా కొడుకు కన్నాను వీడు కొరివి పెడతాడని ఏడ్చేడ్చి చివరికి చచ్చిపోయిన తల్లిని చూశాను నేను. వాడు అమెరికాలోంచి రాలేడు, డబ్బులు కావాలి, ఈవిడికి జబ్బు పాపం. ఒరే నాయన ఇక చచ్చిపోతాను రంటే, అమ్మా నువ్వు చావలేవి, అంతగా అయితే అవస్థ వస్తే టెలిగ్రామ్ కొట్టే, లేకపోతే ఇప్పుడు ఫోన్లు చీప్పే కదా, వెంటనే వచ్చేస్తానన్నాడు. అంటే ఇప్పుడు చచ్చిపోయే ముందు టెలిగ్రామ్ కొడుతుందా, నాయన అదిగో ఎముడు వచ్చాడు తీసుకెళ్ళిపోతున్నాడు అని ఫోన్ చేసి చచ్చిపోతుందా. ఆవిడ చచ్చిపోయింది. చివరికి ఆవిడ తగలపెట్టేశారు, వాడు రాలేదు, వాడికి టికెట్ దొరకలేదు. ఈ లోకంలో ఇలా ఉంటాయి బంధాలు. దానికి ఒక ఉపమాలంకారం చెప్పారు, ఏరుల వెంటం కలసితను మ్రాకులన్నీయు పలు వెంటల పోవుగా కపాయకయున్నే. ఒక చోట కొన్ని చెట్లు అడవిలో బాగా పెరిగాయి. ఆ చెట్లు పక్క పక్కనే ఉన్నాయి. ఓ 10-12 చెట్లు ఒకేసారి పుట్టి బాగా ఏపుగా పెరిగాయిట, దండకారణ్యంలోనూ ఇంకో హిమాలయారణ్యంలోనూ. ఇంతలో పెద్ద వరద వచ్చింది. ఆ వరదలో ఈ చెట్లన్నీ కొట్టుకుపోయాయి. ఈ చెట్లన్నీ అనుకున్నాయట, మనం 12 మందిమి ఒకే చోట పుట్టాం, అందరం కలిసి పెడదామే అనుకున్నాయట. ఇంతలో కెరటం వచ్చింది, ఓ పెద్ద ప్రవాహం, ఓ చెట్టు ముందుకెళ్ళిపోయింది. ఏమండో ఈ రెండు అంటుంది మిగతా చెట్లని, ఎక్కడొస్తాయి, ఇది అటుపోయింది, ఓ చెట్టు పక్కకెళ్ళిపోయింది, ఒకదాన్నేమో ఎవడో వచ్చి ఒడ్డుకు తీసుకుపోయాడు. ఒక చెట్టు ఇంటికి కలపగా అదో మెయిన్ డోరుగా మారిందనమాట, ప్రధాన సింహద్వారంగా మారింది ఒక చెట్టు. ఓ చెట్టుని పొయ్యిలో పెట్టి శుభ్రంగా తగలబెట్టేశాడు. అక్కడికి అది వంట అయిపోయి బొగ్గు అయిపోయింది. ఒక చెట్టు అలా నీళ్లలో కుళ్ళిపోయి కుళ్ళిపోయి ఎక్కడికో పోయింది. ఇలా ఎట్లో పోయే చెట్లన్నీ ఒకే చోట పుట్టినా, ఒకసారి కలిసి ఉండాలని కోరుకున్నా, పలువెంటల పోవుగా కపాయకయున్నే, దేని దారినది పోతాయి, కలిసి ఉండాలనుకుంటే ఉండగలవా. అలాగే ఈ జీవులు కూడా చెట్ల లాంటి వాళ్ళు. మేమంతా ఇక్కడే పుట్టాం, అన్నదమ్ములు ఇక్కడే కలిసి ఉందాం, అక్క చెల్లెళ్ళం కలిసి ఉందాం అనుకున్నా కలిసి ఉండలేరు. ఈ పెళ్ళయింది, మేమిద్దరం భార్యాభర్తలు అనుకున్నా ఉండలేరు. ఒకవేళ అతి కష్టం మీద కలిసి ఉందామంటే ఈలోపు మృత్యువే పట్టుకుపోవచ్చు, లేదా ఇంకేదో కారణం వచ్చి ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోవచ్చు. ఎప్పుడు ఎవడికి బంధం శాశ్వతంగా ఉండదు. అందుకే జ్ఞానులు ఎప్పుడు ఈ లౌకిక బంధాన్ని పట్టించుకోరు, చెయ్యవలసిన కర్మని మాత్రం సక్రమంగా చేస్తారు సుమా అనగానే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఈలోపు మళ్ళీ వానరులు అట్టహాసం చేశారు పెద్ద కేకలతో, లక్ష్మణుడు బ్రతికాడు వచ్చి అంటూ, జై శ్రీరామ్ అంటూ. ఈ శబ్దం రావణాసురుడికి భయం కలిగించింది. హఠాత్తుగా లక్ష్మణుడు మరణించాడని ఏడుస్తూ కూర్చున్న వానరులు కాస్త రామనామస్మరణ చేస్తూ పెద్ద పెట్టున జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఏం జరిగిందో చూడమని సుఖసారణులు అనేటటువంటి దూతలను పంపాడు. వాళ్ళు పరుగు పరుగునొచ్చి, రావణ కొంప మలిగిపోయింది, ఇంకేముంది చచ్చిపోయాడనుకున్న లక్ష్మణుడు మళ్ళీ బ్రతికాడనగానే వాడికి ఆశ్చర్యం కలిగి, ఎంత విచిత్రం ఇది, ఏ శక్తి కాపాడుతోంది రాముణ్ణి. క్షణాల క్రితం నాగాస్త్ర బంధంతో బతికి ఇక జీవితంలో బట్ట కట్టలేరనుకున్న రామలక్ష్మణులు గరుత్మంతుడు వచ్చేట పాములు పోయి బతికారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇంద్రజిత్తు వేసిన మహాబాణాలకు ఒళ్ళంతా గుచ్చుకుని స్పృహ కోల్పోయారు. అయినా వాళ్లతో పాటు చచ్చిన వానరులు బ్రతికారు. ఇప్పుడు మళ్ళీ నా భయంకరమైన శక్తి అనే ఆయుధానికి పడిపోయాడు లక్ష్మణుడు, అయినా బ్రతికాడు. దీన్ని బట్టి ఈ రాముడు నిజంగా విష్ణువా, ఈ లక్ష్మణుడి దగ్గర ఏదైనా అపూర్వ శక్తి ఉన్నదా, ఇక నాకు మరణం తప్పదా అని వాడికి భయం కలిగింది. చాలా చింతాక్రాంతుడైపోయాట. ఇక్కడ మాత్రం పరాశర సంహితలో ఒక అపూర్వమైన కథ ఉన్నది, రామాయణంలో ఉండదు కానీ చెప్పాక ఒక చోట లేనిది మరో చోట చెబుతారు మహాత్ములు. ఇంత చింతాక్రాంతుడే రావణుడు, అయ్యో ఎటువంటి వీరులు పోయారు, కుంభకర్ణుడు పోయాడు, ఇంద్రజిత్తు పోయాడు, విరూపాక్షుడు, యోపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, ప్రహస్తుడు, నికుంభుడు, కుంభిలుడు, అకంపనుడు, అందరూ వెళ్ళిపోయారు. ఇక కొంచెం మూలబలం నేను మిగిలాను, నా అనుకున్న వాళ్ళెవరూ చుట్టాలు లేరు, పక్కాలు లేరు. మహావైభవంతో ప్రపంచాన్ని జయించి అందరినీ కాలి కింద పెట్టి తొక్కేసిన ఇంత వీరుణ్ణి చివరికి నాకు కూడా ఇంత దుఃఖం ఏమిటి అని వాడు కుమిలిపోతూ ఉంటే, నారాయణ స్మరణ చేసుకుంటూ నారదుడు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో మంచి తెల్లని కాంతితో ఉంటాడు నారదుడు. అంటే తన చేతి వల్లకీ తంత్రీ చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప. ಆ ನನ್ನ ಸಂಭೂತ ಹರಿಗೀತರವಸುಧಾ ಧಾರಲ ಯೋಗೀಂದ್ರತ ತುಲ್ಲು ಚೊಕ್ಕ ಕಪಿಲ ಜಟಾಭಾರ ಘನ ದೀಪ್ತಿ ಪುಂಜಂ ಬುದ್ಧಿಸಲು ಪ್ರಭಾತ ದೀಧಿತಿ ವಹಿಂಪ ತನು ಲಗ್ನ ತುಲಸಿಕಾದಾಮಗಂಧಂಬುಲು ಗಗನಾಂತರಾಳಂಬು ಕ್ರಮ್ಮಿ ಕೊನಗಾ ತೆಲ್ಲನಿ ಕಾಂತಿತೋ ಶರತ್ಕಾಲ ಮೇಘನ್ಲಾಗ ಪಾಲ ನುರುಗುಲಾಗ ವೆನ್ನಲಾಗ ಮೇಗಡಲಾಗ ಮೆಸಮೆಸಲಾಡಿಪೋತುನ್ನ ಶರೀರಂತೋ ಮೆಡನಿಂಡ ರುದ್ರಾಕ್ಷಲು ತುಳಸಿ ಪೂಸಲು ತುಳಸಿ ಮಾಲಲು ವೇಸುಕೊನಿ ಚೇತಿಲೋ ಮಹತಿ ಅನೇ ವೇಣ ಮೀಟುಕುಂಟೂ ಜಟಾಜೋಟಾಲು ಧರಿಸಿ ಅಕ್ಕಡಿಗೆ ನಾರದುಡು ವಚ್ಚಾಡು. ಆಯನ ಚೇತಿಲೋ ಉನ್ನ ಮಹತಿ ಅನೇ ವೇಣ ಮೀಟುತೂ ಉಂಟೇ ಅಂದುಲೋಂಚಿ ನಿರಂತರಂ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಅನೇ ಅಷ್ಟಾಕ್ಷರಿ ಮಂತ್ರಂ ಪರಮ ಮಧುರಂಗಾ ಮೋಗುತೋಂದಿ. ಆಯನ ನೋರು ವಿಪ್ಪಾಡಂಟೇ ಅಷ್ಟಾಕ್ಷರಿ ಮಂತ್ರಮೇ, ಇಂಕೋ ಮಾಟ ಅನವಸರಂಗಾ ವ್ಯರ್ಥ ಪ್ರಸಂಗ ಉಂಡದು. ಅಟುವಂಟಿ ಮಹಾತ್ಮಡು ಕೊಂತಮಂದಿ ಉನ್ನಾರು. ವಾಳ್ಳು ಎಟುವಂಟಿ ವಾಳ್ಳು ಅಂಟೇ ಪ್ರಹ್ಲಾದುಡೊಕಡು ನಾರದುಡೊಕಡು. ವಾಳ್ಳು ಊಪಿರಿ ತೀಸಿ ವಿಡಿಚಿಪೆಟ್ಟಿನ ನಾರಾಯಣ ಸ್ಮರಣೆ ఎందుకు వస్తుంది అంటే, లీలలందును బొంకులు లేనివాడు ప్రహ్లాదుడు. వేళాకోళానికి కూడా అబద్ధం ఆడట, మనం ఏప్రిల్ ఫూల్ చేయడానికి కూడా అబద్ధాలు ఆడతాం. అలాంటి అసత్యములు పలకడు. ఎంత గొప్పగా రాశారండి పోతన గారు నిజంగా. అక్కడ దైవతములంచు గురువుల తలచువాడు, గురువులు కనబడితే దేవుడే అని నమస్కరించేవాట. దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు. వేళాకోడానికైనా అబద్ధం ఆడకుండా ఎవడనో ఉంటాడా ఎప్పుడైనా సరే? ఇదిగో నీ వెనకాతలు ఏదో ఉంది అనగానే వీడు కంగారు వీడు వెనక్కి తిరగానే ఏప్రిల్ ఫూల్ అంటాడు, వీడు మే ఫూలును అన్నవాడు. ఎందుకని, ఇలా హాస్యానికి అబద్ధం ఆడితే కూడా మహాపాపం. అన్నిటికంటే ఈ లోకంలో మహాభయంకరమైనది ఏమిటంటే అసత్యం. అసత్యం ఆడవలసిన స్థితి ఎప్పుడంటే ప్రాణాపాయ స్థితి వస్తే అన్నాడు. ప్రాణం పోతుందనుకున్నప్పుడు అప్పుడు తప్ప అనవసరంగా అసత్యం ఆడకూడదు. ఎందుకు, చీటికి వాటికి అబద్ధం ఆడితే నాయనా పులి కథలా అయిపోతుందన్నమాట. అందుకనే ఎప్పుడు జీవితంలో కపటమెరుగని సత్యవాక్యముల వాడు రాముడంటే ఒక్కనాడు కూడా కపటం లేదు. అసత్యం పలకడుగాక పలకడు. అసత్యం వల్ల శరీర శక్తి నశిస్తుంది, మానసిక శక్తి నశిస్తుంది, వాక్శుద్ధి పోతుంది, సర్వభ్రష్టోభిజాయతే. అందుకని రాముడు ఏమన్నాడు అయోధ్యకాండలో, సత్యమేవేశ్వరో లోక, లోకానికి వేరే దేవుడు అంటూ ఉన్నాడు అనుకుంటున్నావేమో, నీవు పలికే సత్యమే నీ దేవుడు. అందువల్ల వేళాకోళానికి కూడా అసత్యం ఆడకు. ప్రహ్లాదుడి దగ్గర అది నేర్చుకోవాలన్నమాట. ప్రహ్లాదుడు గురువుగారు ఒకడు, ఎందుకయ్యా నారాయణ స్మరణ చేయటం నీకు ఇష్టమైతే మీ నాన్న దగ్గరికి వెళ్ళి, మీ నాన్న దగ్గర మాత్రం హిరణ్యకశిపాయన మహాను, బయటకు వచ్చాక నారాయణ అనుకో, కాసేపు అబద్ధం ఆడితే కొంప ములుగుతుందా అంటే, అలా అసత్యం తాత్కాలిక ప్రయోజనం కోసం ఆడనన్నాడు ఆయన. కపటంతో హాస్యం కోసం అసత్యం ఆడితే ఆ తర్వాత నేను సత్యం పలికినా శక్తి నాకు రాదన్నాడు ఆయన. అవి తెలుసుకోవాలి. అటువంటి మహానుభావులకి నామస్మరణ పట్టిస్తుంది, వాళ్ళు మాత్రమే హరిస్మరణ చేయగలుగుతారు. అందువల్లే ఎప్పుడు చూసినా హరినామస్మరణ తప్ప మరొకటి ఎరగనటువంటి నారదుడు ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం ఉండదు అన్నారు. ఆయనను చూడగానే రాక్షసులు దండం పెడతారు, దేవతలు దండం పెడతారు. చూసారా మీరు, రావణుడి దగ్గరికి వెడతాడు, రాముడి దగ్గరికి వెడతాడు, హిరణ్యకశిపుడి దగ్గరికి వెడతాడు, ఇంకో ప్రహ్లాదుడి దగ్గరికి వెడతాడు. ఆయన వెళ్ళలేని చోట్లేదు. కేవలం ఒకటే కారణం, సత్యం. సత్యం వల్ల వచ్చిన హరినామ స్మరణ ప్రభావం. అటువంటి మహాత్ముడు వచ్చాట. ఆయన జటాజోటాలు కపిల వర్ణంతో నల్లగా ఉన్నాయి. ఆ నల్లని జటాజోటాల నుంచి సూర్యకాంతిలాగా చుట్టూతా ఉన్న ఈ తులసీ దళాలు వెలిగిపోతున్నాయి. తులసి మాలలు కూడా వేసుకున్నాడు. ఆ పూసలవి కూడా సూర్యకిరణాల్లో వెలిగిపోతున్నాయి. ఆయన వస్తూ ఉంటే ఆయన జటాజోటాలు ఉదయిస్తున్న సూర్యకిరణాలని లోకమంతా వెదజల్లుతూ ఉన్నాయట. ఇంకా ఆయన నామస్మరణతో పాడుతూ ఉంటే ఆ గాన మాధుర్యానికి ఎండిపోయిన చెట్లు చిగురించడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కడ పాడుతూ ఉంటే ఆ గాన మాధుర్యానికి చెట్లు చిగురిస్తాయి. అటువంటి వాళ్ళలో ప్రధానుడు నారదుడు అంటే. అందుకనే ఎండిన మ్రోడులు కూడా చిగురించేంత మధురముగా పాట పాడుతూ వచ్చేవాడు ఆయన. ఒక్కొక్కడ పాడితే చెట్లు కూడా నాశనం అయిపోతాయి. ఆయనకి ఆ మాధుర్యం ఆయన ఇచ్చారు. అలాంటి మహాత్ముడు నారదుడు రావణుని దగ్గరికి రాగానే రావణుడు లేచి కూర్చో తాతయ్య అన్నట్ట ఆసనమిచ్చి, ఏం రమణ ఎంత చింతాక్రాంతుడు అయ్యావు, ఏడుస్తున్నావు అన్నాడు. వెంటనే నారదుడు, ఏం చెప్పమంటావు, నీకు చూసావు కదా నా కొడుకు కూడా పోయాడు, చివరికి దిక్కు లేకుండా అయిపోయాను, ఎందుకో ఇప్పుడు యుద్ధం అంటే భీతి కలుగుతోంది, మరణిస్తానేమోననే భయంతో పాటు పరువు పోతుందనే భయంగా ఉందన్నట్ట. ఒరే నువ్వు ఈ విషయంలో ఒక విషయం మర్చిపోయావు, మనవడా నీకు శోకం వల్ల మతి కూడా పోయినట్టుంది. అత్యావశ్యక స్థితుల్లో నిన్ను రక్షించడానికి ఒక మహామాయావి పాతాళలోకంలో ఉన్నాడు, నీ మేనమామ మైరావణుడు వాణ్ణి మర్చిపోయావా అన్నాడు. ఈయన గిల్లాడు, వాడు కూడా చావాలి ఇప్పుడు. అందుకని నారదుడు ఏం చేసినా లోకశ్రేయస్సు కోసమే. అప్పుడు గుర్తుకొచ్చింది రావణుడికి, అవునయ్యో అని, నువ్వు మారు మాట్లాడకుండా మైరావణుని దగ్గరికి వెళ్ళు, వాడు నీ మేనమామ మహామాయావి, వాడు నిన్ను రక్షిస్తాడు. ఈ గండం నుంచి నిన్ను బయట పారవేసే శక్తి కేవలం పాతాళలోకవాసి అయిన వైరావణునికే ఉన్నదనగానే, అమ్మయ్య తాతయ్య ఇప్పటికి మంచి ఉపకారం చేసావు, ఇదివరకల్లా ఎప్పటికప్పుడు ఉపకారం చేసినట్టే చేసిన నెత్తిమీద ముట్టేవాడివి, ఇప్పుడు మాత్రం సంపూర్ణ ఉపకారం చేసావు అని ఆ క్షణమే మహావేగంగా అదృశ్యుడైపోయి లంకానగరం నుంచి చీకటి పడుతున్న వేళల్లో వెళ్ళిపోయాడు. వెళ్ళి పాతాళలోకానికి రెండు మార్గాలున్నాయి, ఒకటేమో పద్మనాళ మార్గం, మరొకటేమో చంద్రనాళ మార్గం. అంటే ఇంతకంటే ఏమిటో రహస్యం చెప్పమా మీకు. పద్మనాళము అంటే సూర్యనాడి, చంద్రనాళము అంటే చంద్రనాడి. అంటే ఎడ పింగళ అని మన ముక్కుల్లో రెండు నాడులు ఉన్నాయి. ఈ నాడుల ద్వారా ప్రాణాయామ పరాయణులు వాయువును తీసుకుంటారు. ఈ వాయువు శరీరం అంతా ప్రసరిస్తుంది, కుండలిని శక్తి. మన వెన్నుపోసే తామర తూడు పద్మనాళం అంటే. ఆ నాళంలో ఒకవేపు ఏమో సూర్యనాడి, ఒకవేపు చంద్రనాడి ఉన్నాయి. వీటిని సరిగ్గా ప్రాణాయామం అనే పేరుతో పూరకము రేచకము కుంభకం అనే మూడు ప్రక్రియల్ని సక్రమంగా వెలారిస్తే అటువంటి వాడు ఏమనుకుంటే అదవుతుంది. అధఃపాతాళము అంటే అధస్సహస్రారం మూలాధార చక్రానికి వెళ్ళడం అని అర్థం. పాతాళానికి వెళ్ళడం అంటే మూలాధార చక్రం దగ్గరికి వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం అంటే సహస్రార కమలం దగ్గరికి వెళ్ళడం. ఇది దాటి భేదించుకుని వెళ్ళడం అంటే వాడు మోక్షం పొందాడు అని అర్థం అన్నమాట. అందుకని ఇక్కడ పాతాళానికి వెళ్ళడం అంటే మూలాధార చక్రం దగ్గరికి వెళ్ళి రాముణ్ణి కాపాడు అని కూడా తర్వాత విభీషణుడు హనుమంతుడికి చెబుతాడు రాబోయే భాగంలో. మొత్తం మీద రావణుడు పాతాళలోకానికి వెళ్ళిపోయాడు, అందులో పద్మనాళం గుండా వెళ్ళాడనమాట, సూర్యనాడి గుండా. అక్కడ పాతాళలోకంలో మైరావణుడని పేరు కలిగిన ఒక భయంకర రాక్షసుడున్నాడు. వాడు రావణుని తల్లి కైకసికి తమ్ముడు స్వయాన. పూర్వకాలంలో పులస్త్యుడని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆ పులస్త్య ప్రజాపతి బ్రహ్మమానసపుత్రుడు, అతనికి విశ్రవుడు అని కొడుకున్నాడు. ఈ విశ్రవ ప్రజాపతి చాలా గొప్ప తపస్సు చేశాడు. ఇతనికి బ్రహ్మదేవుడు ఇలబిల అని పేరు కలిగిన ఒక కన్యనిచ్చి పెళ్లి చేశాడు. ఈ ఇలబిలకి ఈ విశ్రవసుడికి ఒక కొడుకు పుట్టాడు, ఆయనే కుబేరుడు. కుబేరుడు ఈ విశ్రవసుడికి పెద్ద కొడుకు. ఆ తర్వాత ఇలబిల తర్వాత కైకసి అని పేరు కలిగిన ఒక రాక్షసిని పెళ్లి చేసుకున్నాడు. అది కామరూపిణి, నిజానికి చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే శక్తి భగవంతుడు దానికి ఇచ్చాడు. రాక్షసులకి కామరూప విద్యలు ఉంటాయి. అందుకని ఎంత భయంకరంగా ఉన్నా నల్లగా గౌడుగేదిలాగా కనిపిస్తున్న చర్మం అందంగా తెల్లగా మారిపోగలదట. సూర్పణఖం చూసాంగా మనం, రాముడి దగ్గరికి అందగత్తిగా వచ్చింది, అంతలోనే రాక్షసిగా మారిపోయి మింగబోయింది సీతని. దాంతో ముక్కు చెవులు కోశారు. రాక్షసులకి రెండు రూపాలు ఉంటాయన్నమాట. కానీ అందగత్తిగా ఉన్న రూపం రాత్రిపూట శయ్యనించగానే పోతుంది, యథారూపం వచ్చేస్తుంది. అందుకే నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకోవాలని శాస్త్రం అన్నమాట వాళ్ళ విషయంలో. అంత భయంకరంగా మారిపోతారు. ఈ విశ్రవసుణ్ణి పాతాళలోకవాసులు కొంతమంది యజ్ఞం చేయించడానికి పిలిచారు. యజ్ఞానికని ఈయన బయలుదేరాడు. దారిలో ఓ చోట ఈ సుందరి కనపడింది, ఈ కైకసి. చక్కగా నల్లగా నిగనిగలాడిపోతూ ఎండలోకి వెళ్ళిన ఏమాత్రం మార్పు చెందని రంగుతో నెత్తి మీద తల వెంట్రుకలు ఏతాకులు పెట్టినట్లుండగా భయంకరమైన బాణకడుపుతో కనపడగానే ఈ సుందరిని చూడగానే ఆయన మోహించాడు, ఆవిడ మోహించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అది. వెంటనే సుందరిని వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదు కదా అని వెంటబడ్డాడు. వాళ్ళు వివాహం చేసుకున్నారు. కామరూప విద్యతోటి ఆ మాల్యవంతుడి సలహా మీద, మాల్యవంతుడి కూతురే ఈ కైకసి అంటే, అందుకని ఆయనే కావాలని, కుబేరుడు అంతటి గొప్ప కొడుకు నీకు పుడతాడే, ఆ విశ్రవసుడిని పెళ్లి చేసుకుంటే విశ్రవసుడికి ఇలబిల వల్ల కుబేరుడు లాంటి వీరుడు సంపదలు ఉన్నవాడు పుట్టాడు, మన రాక్షసుల్లో అలాంటి వాళ్ళు లేరు కాబట్టి ఆయన పెళ్లి చేసుకుని ఉసిగొలిపాడు కూతుర్ని. ఈవిడ మొత్తం మీద ఆయన బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకున్నాడు. అదిగో ఆ కైకసికి వరుసగా రావణ కుంభకర్ణులు తర్వాత విభీషణుడు శూర్పణఖ పుట్టారు. ఈ కైకసికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు మైరావణుడు. పెళ్లిలో విశ్రవసుడికి గడ్డం కింద వెళ్ళం పెట్టింది వాడే. చాలా గొప్పవాడు, మహావీరుడు, మాయావి. వాడు ఒకప్పుడు 10,000 సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. వాడి తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మ ప్రత్యక్షం కాగానే, నేను ఎవరినైనా ఓషధులతో స్పృహ కోల్పోయేలా చేసే విద్యని ప్రసాదించు అనగానే కొంచెం ఆలోచించి, బ్రహ్మ ఎవరినైనా అంటే కుదరదు, నీవు ఎవరో ఒక్క జాతి వాళ్ళని మాత్రమే కోరుకో అన్నాడు ఆయన. అందరినీ నువ్వు నీ ఔషధి విద్యతోటి బొమ్మలుగా మార్చేస్తే, స్పృహ కోల్పోయేలా చేస్తే ప్రమాదం రా. ఈ చరాచర జగత్తులో సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్లలో ఎవరో ఒక్కరిని మాత్రం నువ్వు స్పృహ కోల్పోయేలాగా నీ మూలికలతో చెయ్యగలవు. ఎవడనో ఒక్కడు కోరుకో అనగానే వాడు బాగా ఆలోచించి, అప్పటికి రావణాసురుడికి బ్రహ్మవరాలు ఉన్నాయి, అందుకని రావణాసురుడిని పిలిచి, రావణ నువ్వు ఎవరెవరిని కోరుకున్నావు అన్నాడు. ఒక్క నరవానరుల వల్ల తప్ప ఇంకెవరి వల్ల చావు లేకుండా వరం కోరుకున్నాను అన్నాడు రావణుడు. ఓహో, అంటే ఎప్పటికైనా నీకు చావు వస్తే నరవానరుల వల్ల వస్తుంది. ఇప్పుడు బ్రహ్మ ఏమంటున్నాడు, ఎవరో ఒక్కరిని మూర్చపోగొట్టే శక్తి ఇస్తానంటున్నాడు. వానరుల వాళ్ళు ఎలాగో మనకి కనపడరు, ఎక్కడో అడవుల్లో తిరుగుతారు, వాళ్ళ వల్ల ప్రమాదమే ఉంది. ఇంకా మిగిలిన ప్రమాదం వల్ల నరుల వల్ల అనుకుని వాడు బాగా ఆలోచించి, బ్రహ్మదేవ నువ్వు నాకు కొన్ని ఔషధాలు ఇయ్యి, ఆ ఔషధాలని ప్రయోగించగానే నరులు స్పృహ కోల్పోవాలి, నరుల్ని నేను అమ్మవారికి బలిచ్చేటట్లుగా అనుగ్రహించు, నరుల్ని నేను ఏదైనా చేయగలాలి, ఇంకా మిగతా వాళ్ళ జోలికి నేను వెళ్ళనన్నాడు. మిగతా వాళ్ళ జోలికి వెళ్ళడానికి ఎలాగో రావణాసురుడు ఉన్నాడు, నరుల్ని పడగొట్టే శక్తి నాకి అనగానే, తథాస్తు ఈ రోజు నుంచి నీకు వరం ఇస్తున్నాను, నువ్వు కోరుకున్నట్టే నువ్వు నరుల్ని మూర్చపోగొట్టగలవు, వాళ్ళని రాతి విగ్రహాలు బొమ్మల కింద మార్చగలవు, చిన్నగా మార్చగలవు, పెద్దగా మార్చగలవు, నువ్వు తలుచుకుంటే ఎవరినైనా అమ్మవారికి కాళికకి బలివ్వగలవు, ఒక్క నరజాతికి మాత్రమే నీ శక్తిని తట్టుకోలేని వరం ఇస్తున్నాను, తక్కిన వాళ్ళ ఎడల నీ మంత్రాలు పనికిరావు, అందులో వానరుల మీద నీ మంత్రములు అసలు పనికిరావు అని వరం ఇచ్చాడు. ఆ మహామాయావి మైరావణుడు పాతాళ లోకంలో ఈ బలిచక్రవర్తి సామ్రాజ్యానికి దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని పరిపాలిస్తున్నాడు అనమాట. అది మైరావణ నగరం. అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు రావణాసురుడు. వెళ్ళి మామా మామా రక్షించన్నట్ట. ఇదేమిటల్లుడు ఇలా నీరసపడ్డావు, ఎప్పుడూ లేనిది మహావీరుడు, మంచి ఉత్సాహంతో ఉంటావు, గుంటూరులో వేసవకాలంలో మధ్యాహ్నం పూట తిరిగిన వాడి మొహం అయిపోయిందేంటి నీ మొహం అని అడిగాడు. మంచి మేనల్లో డామని కళ్ళుదిరిగి పడిపోతున్నట్టుగా ఇలా అయిపోయావు ఏంటంటే, అంతకంటే ఎక్కువ వడదెబ్బ తగిలింది నాయన, మామూలు వడదెబ్బ కాదు నాయన, గుండెల్లో దడదెబ్బది నాయన. రామచంద్ర ప్రభు యుద్ధానికి వచ్చాడు, మొత్తం మన వాళ్ళంతా పోయారు, ఇక నేనొక్కడే మిగిలాను, ఈ సమయంలో నువ్వు ఒక్కడవే నన్ను రక్షించాలి, ఆతురుడనై వచ్చాను నన్ను రక్షించన్నట్టు ఆయన. సంగృహ్య త్వరయా వీర భ్రాతరౌ రామ లక్ష్మణౌ పాతాళ లంకాం గచ్ఛస్వ తదా సమ్యక్ భవేన్ మమ. మహావీర భ్రాతరులు రామలక్ష్మణులు ఇద్దరు సోదరులు, కేవలం ఇద్దరు మానవులు నన్ను పట్టి పాలారుస్తున్నారు, ఆ వానరులను నేనేం చేయలేకపోతున్నాను, నా తెలివి తక్కువతనమే ఇంత పని చేసి పెట్టింది, నేను బ్రహ్మ దగ్గర వరాలు కోరుతున్నప్పుడు ఏ దేవతల వల్ల నష్టం లేకుండా వరం అడక్క, ఈ నరవానరులంటే లోకు కదా, వాళ్ళు నన్నేం చేస్తారు, నరుల్ని పట్టి పీల్చి పిప్పి చేసి తినే రాక్షసులం కదా అని అనుకుని ఆ నరుల చేతిలో నాకు భయం లేదన్నాను, అందుకని నరుల చేతిలో మరణం లేకుండా కోరుకోలేదు. ఇప్పుడు ఈ నరులు వచ్చి పడ్డారు నా మీద, మహావీరుల్లా కనపడుతున్నారు, వాళ్ళని చూస్తే భయం వేస్తోంది, గుండెలు కంపించిపోతున్నాయి, నువ్వు ఏం చేస్తావో, ఇక్కడి నుంచి బయటికి రా, మమ ప్రాణప్రియస్సఖ నాకు ప్రాణం కంటే ఎక్కువైన మిత్రుడివి, మీదు మిక్కిలి బంధువువి, బంధువుల్లో కూడా మేనమామవి. ఎందుకని శాస్త్రం చెబుతున్నదంటే, ఆలివంక వారలాత్మ బంధువులైరి, తల్లి వంకవారు తగినవారు, తండ్రి వంకవారు దయాది పగవారు, విశ్వదాభిరామ వినురవేమ. ఎప్పుడో చాలా గొప్పగా రాశాడండి వేమన గారు. ప్రజాకవులు అంటారు ఇలాంటి వాళ్ళని, మనం కొంతమందిని రోజూ తలుచుకోవాలి. సంస్కృతంలో కష్టపడి చెప్పిన భావాన్ని ఎంత సులభంగా చెప్పాడు. ఆ వేమారెడ్డి కవిత్వం అంటే నాకు చెవు కోసేసుకునేవాడు అన్నాడు. అసలు అటువంటి పద్యాల మీద మనం ఒక 1500 సంవత్సరాల పాటు రాసిన తరగనంత కవిత్వం ఉంది అందులో. 1500 సంవత్సరాలు నాబోటివాడు వ్యాఖ్యానం చెప్పినా ఇంకా మిగిలిపోతుంది ఆయన దగ్గర కవిత్వం, అంత బాగా రాశాడు. మనందరి బలహీనతను ఎంత బాగా రాశాడో చూసారా. ఆలివంక వారలు ఆత్మబంధువులేరు, పెళ్ళవగానే అప్పటిదాకా మా అమ్మ మా నాన్న అనేవాడు అన్నీ మర్చిపోయి పెళ్ళంవే పడిపోతాడు. భార్య భార్య గారి తల్లిదండ్రులు మామయ్య అత్తయ్య, ఇక వాళ్ళ ఇంటికి పోయి ఆత్మబంధువులట, ఇంచుమించుగా మీకు నేను చెప్పాలా అనుభవజ్ఞులు కానీ. అంచేత ఆలివంక వారలు ఆత్మబంధువులైరి, తల్లి వంకవారు తగినవారు, తల్లి వైపు వాళ్ళు నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే తల్లి, తల్లిగారు సోదరుడు మేనమామ వేళ్ళింటికే వెడతారు ఎవరైనా సరే. ఇంకా తండ్రి వంకవారు దాయాది పగవారు,
తండ్రి వైపు తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా బావయ్య అమ్మో ఆస్తి అంత లాక్కుపోయాడండి, లేదా మా పెద్దనాన్న అని వీళ్ళు దాయాదులట, శత్రువులట. నువ్వు మా అమ్మ వైపు వాడివి, అంతేకాకుండా నీ కుమార్తెల్లో ధాన్యమాలిని అనే కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నాను, రెండు బంధుత్వాలు ఉన్నాయన్నాడు వాడు. అది రహస్యం అక్కడ. ధాన్యమాలిని అని రావణాసురుడికి చిన్న భార్య, ఆ ధాన్యమాలిని వైరావణుడు కూతురు, మేనమామ ఓ పక్కన, తల్లికి తమ్ముడు ప్లస్ తన భార్యకి తండ్రి. అంచేత నాకు పిల్లనిచ్చిన మామవి, మేనమామవి, ఈ విధంగా రెండు రకాల బంధుత్వాలు మన దగ్గర ఉన్నాయి. ఇవి దృష్టిలో పెట్టుకో, బంధువువి, మిత్రుడివి, ప్రాణ స్నేహితుడివి, నువ్వేం చేస్తావో నన్ను రక్షించు, నీ మహామాయ నాకు తెలుసు, నరుల్ని నువ్వు ఏదైనా చేయగలిగే వరం పొందావు, నా దగ్గరేమో మిగతా వాళ్ళని చంపే శక్తి ఉంది, నరుల్ని చంపే శక్తి నీకున్నది, కాబట్టి నువ్వు ఇప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని వినియోగించుకుని రామలక్ష్మణుల మీద నీ దగ్గర ఉన్న ఔషధులు జల్లు, వాళ్ళని స్పృహ కోల్పోయేలా చెయ్యి. ఎవరన్నా స్పృహ కోల్పోతే వాళ్ళని చిన్న చిన్న బొమ్మల కింద మార్చగలవు, బొమ్మల కింద మార్చి వాళ్ళని తీసుకొచ్చే పాతాళ నగరానికి. ఈ పాతాళ నగరంలో వీడు నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉంటాడు. మహాకాళీ విగ్రహం 81 అడుగుల మహాకాళీ విగ్రహం ఉన్నది పాతాళ నగరంలో మైరావణుడి దగ్గర. రోజు ఆ మహాకాళిని పూజిస్తూ ఉంటాడు. అందుకని ఆ రామలక్ష్మణుల్ని ఈ మహాకాళీకి బలిచ్చేసావంటే అమ్మయ్య నేను సుఖంగా బతుకుతాను, నువ్వు బలిచ్చావంటే అంబలి దాకైనా బతుకుతాను నేను, నాకు మాత్రం వాడు ఉండగా సుఖంగా లేదు, నిద్ర పట్టడం లేదనగానే నాయన అల్లుడు దీనికి నన్ను ఎంత గిల్లుడు చేయాలా, ఏం పర్వాలేదు, నువ్వు నీ అంతటి వాడు మహామేధావి పరాక్రమవంతుడు, నన్ను సహాయం అడగడం గర్వకారణం, నేను వాణ్ణి ఏమైనా సంహరిస్తాను, ఇదిగో నేను నీకు మాటిస్తున్నాను, అటు సూర్యుడు ఇడిపొడిచినా సరే రేపు సూర్యాస్తమయంలోపు 24 గంటలలోపు వాణ్ణి బలిచ్చేస్తాను అనగానే తథాస్తు అని రావణుడు వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక్క విభీషణుడికే తెలుసు, అందుకే విభీషణుడి ఇక్కడ ఉండడం చాలా ఉపయోగపడింది అన్నమాట సమయానికి. ఈ ఎప్పటికప్పుడు సిబిసిఐడిని పెట్టుకున్నాడు ఆయన, నగరంలో తన భార్య శరమ, కూతురు అనల, ఇది కాకుండా ఇతని మంత్రులకి మంచి గూఢచారులు ఉన్నారు, వాళ్ళు వెంటనే నిమిషాలలో వచ్చేసి జరిగింది చెప్పారు విభీషణుడికి. విభీషణుడు పరుగు పరుగును వచ్చి రామలక్ష్మణులారా కొంప ములిగిందండి అన్నాడు. ఇప్పుడు కొంప ములగడానికి సముద్రం పైకి లేవలేదు కదయ్యా అంటే, ఆ కొంప కాదండి బాబు మా మాట వినండి, దొంప తెంచుతున్నారు, భూలోకంలో ఉన్న వీరులు ఎవరైనా నిన్ను ఈ జోలికి రాలేరు, కానీ పాతాళ లోకంలో ఒక మైరావణుడు అని ఒకడున్నాడు, వాడు రావణుని మేనమామ, వాడికి బ్రహ్మ వరం ఇచ్చాడు, దానివల్ల ఆఖరికి నరుడిగా పుట్టినటువంటి వాడు విష్ణువైనా శివుడైనా వాడు ఔషధులు చల్లితే వాడు స్పృహ కోల్పోతాడు, స్పృహ కోల్పోగానే వాడు తన మంత్ర విద్యతో వాళ్ళని బొమ్మల కింద మార్చేసి ఆ బొమ్మల్ని పట్టుకుపోయి కాళికాదేవి విగ్రహం దగ్గర పెట్టి వాళ్ళని యథారూపానికి తీసుకొచ్చి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. వాడు అంతటి మహామాయ ఉన్నది, బ్రహ్మ వరం అది. ఇప్పుడు వాడు మిమ్మల్ని వధించటానికి కాళికాదేవికి బలివ్వడానికి సంకల్పించాడు, వాడు వచ్చాడా మిమ్మల్ని పట్టుకోవడం ఖాయం, మీరు 24 గంటలు గనక వాడికి కనబడకుండా ఉంటే వాడి ప్రతిజ్ఞ ఏంటంటే 24 గంటల్లో బలిస్తాను, బలివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు వాడు. కాబట్టి వాడు చచ్చిపోతాడు, మీరు దాక్కోండి అన్నట్ట. అన్నీ ఎరిగినా రామలక్ష్మణులు అలాగేలే, కానీ ఎక్కడ దాక్కుంటాం, వాడు ఎక్కడన్నా పట్టుకుపోతాడు కదా అనగానే నేనుండగా ఇంకో చోటకి ఎందుకు వెళ్ళడం అన్నాడు స్వామి హనుమంతుడు. నా వాలం మహా ఓంకారం, అది గొప్ప ప్రాకారం చేసేస్తాను మీకు అని వెంటనే ఏం చేశాడు ఆయన, తోకనలా చుట్ట చుట్టేసేట, అదో పెద్ద కోట అయిపోయింది, భయంకరమైన కట్టుదిట్టంగా తయారు చేయబడిన ఏ బండరాళ్లతోటి కూడా కట్టలేనంత గొప్ప కోట కింద కట్టాడు. తోకలా చుట్టబెట్టి మధ్యలో మాత్రం ఒకేసారి 10,000 మంది ఉండొచ్చు, అంత ఖాళీగా అట్టే పెట్టి, మళ్ళీ లోపల న్యాచురల్ ఏసీ కూడా ఉండాలి, మళ్ళీ బంధించేస్తే ఎలాగా. అందుకని అనేక రకాలైన సుఖాలతో కూడిన వాలప్రాకారం అంటారు దాన్ని, తోకతో అలా చుట్ట చుట్టి చక్కగా కోట్లా తయారు చేసి పైన మళ్ళీ తోకనలాగా గోపురంలో పెట్టాడు. లోపలికి వెళ్ళడానికి మార్గం ఏమిటి, పెద్ద శరీరం ఉంది కనుక కాళ్ళు రెండు ఇలా వెడలపు చేసి నా కాళ్ళ మధ్యలో నుంచి ఎవరైనా వెళ్ళాలి, ఇంకెవరు కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. రామలక్ష్మణులు నీ ముందే చుట్టూతో కట్టాడు కనుక వాళ్ళు లోపలే ఉన్నారు, ఎవరు వెళ్ళినా హనుమంతుడు తన కాళ్ళ గుండానే వదులుతాడు, ఆ కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకుంటే ఆయన తీయకపోతే అందులోంచి ఏగ కూడా వెళ్ళలేదు. అలాగా చుట్ట చుట్టి రామలక్ష్మణుల చుట్టూత తాను దానికి సరిగ్గా ముఖద్వారం దగ్గర కూర్చుని తన తోకనే తన వెనకాతల వైపు పెట్టుకుని మొత్తం కోటలా తయారు చేశాడు లోపలికి ఎవరు వెళ్లకుండా. ప్రభు మీరు లోపల హాయిగా పడుకోండి, 24 గంటల వరకు హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఎన్నాళ్ళు యుద్ధం చేసి చేసి అలసిపోయి ఉన్నారు, వాడి సంగతి నేను చూస్తానన్నట్ట. వీళ్ళు హాయిగా లోపల పడుకున్నారు. విభీషణుడు అన్నాడు, నాయనా నువ్వు చాలా గొప్పవాడు, అందులో సందేహం లేదు, కానీ నాకెందుకో ఆ మైరావణుడు అంటే భయం, వాడు మాయావి, అందుకని జాగ్రత్తగా చెబుతున్నాను, ఒకటికి రెండు సార్లు చెబుతున్నాను, అనుక్షణం ఏమరిపాటు లేకుండా ఉండన్నట్ట. విభీషణ, నీకేమీ భయం వద్దు, నా తోకని చీల్చుకుని ఎవడన్నా వెళ్ళాలనుకున్నాడో వాడు చీలి చచ్చిపోవలసిందే, నా తోక అంత దృఢమైనది, కావాలంటే నీ గదతో కొట్టి చూడు అన్నట్ట. విభీషణుడు తన గద పెట్టి ఆ తోకని ఇలా కొట్టాడు, గద ఢామ్ అనే శబ్దంతో విరిగి కింద పడిపోయింది. ఇది నా తోక ప్రభావం. కాబట్టి ఈ తోకలో నుంచి లోపలికి పోక ఎవరి వల్ల కాదు, రాక పోక ఉండదు ఈ తోక ఇక్కడ ఉన్నంత వరకు. ఎవడన్నా అడుగు పెట్టాడో వాడి తేకే పోతుంది అన్నాడు ఈయన. చాలా సంతోషం. మధ్య మధ్యలో నేను పలకరిస్తూ ఉంటానే 24 గంటలు మాత్రం రాముడిని లక్ష్మణుడిని జాగ్రత్తగా చూసుకోమని విభీషణుడు బయటికి వెళ్ళాడు, తక్కిన వానరులందరికీ కూడా హెచ్చరికలు చేస్తూ. ఈలోపు మైరావణుడు భూలోకానికి వచ్చాడు. ఈ తోకను చూడగానే, ఓ అరి బాబోయ్, ఈ తోక ఇలా ఉంది, ఈ తోకను దాటుకుని లోపలికి ఎలా పెడతాం, నా మంత్రశక్తులేమో ఈ తోక ఉన్న వాటి మీద పనిచేయవు, వానరుల మీద పనిచేయవు అని ఆలోచించేవాడు. వాడి దగ్గర ముగ్గురున్నారు మహానుభావులు, ఒకటి పేరు సూచీముఖుడు, మరొకటి పేరు శోకరముఖుడు, ఇంకొకటి పేరు పాషాణభేది. ఈ ముగ్గురు ఎటువంటి వాళ్ళట, అందులో సూచీముఖుడు అనేవాడికి సూదిలో ఉంటుంది వాడి మూతి, ఈ మూతి అంతా మంచి సూది, బలమైన సూది, మన టైలర్ల దగ్గర ఉండే సూది కాస్తామా, ఇదైతే పటక్కన విరిగిపోతుంది. ఈ సూదితో ఏ రాయిని కొట్టినా రాయి కూడా పగిలిపోతుంది, అందుకని వాడికి సూచీముఖుడు, సూది వంటి ముఖం కలిగిన వాడు. రెండో వాడు శోకరముఖుడు, వాడు పంది ముఖం లాంటి ముఖం కలిగిన వాడు. వాడికి ఒక భాగం పంది, ఒకవేపేమో ఎలక, పందిలాగాను తవ్వేస్తాడు మట్టిని, ఒకవేపు భాగం ఏమో పంది కొక్కులో ఉంటుంది కనుక దాంతో తవ్వుతాడు వాడు. మూడవాడు పాషాణభేది, వాడు తలకాయతో కొడితే రాళ్ళు కూడా పగిలిపోతాయి. అందులో ముందు సూచీముఖుడిని పిలిచాడు. ఒరే సూచీముఖ, నువ్వు చాలాసార్లు నాకు ఉపకారం చేసావు, నువ్వు తలుచుకున్నావంటే నీ సూది ముఖంతో రాళ్లను కూడా చీల్చి చెండాడగలవు, కొండల్లో కూడా బిలాలు ఏర్పాటు చేస్తావు, కొండని తవ్వుకుంటూ పోగలవు నువ్వు. ఇప్పుడు చూసావా, హనుమంతుడు తోకతోటి ఓ పెద్ద కోట కింద కట్టి లోపల దాచేసాడు రామలక్ష్మణుల్ని, ఆ తోకని నీ ముఖంతో పొడిచి కన్నం చేసావంటే ఆ కన్నంలోంచి నేను వెళ్ళి వాళ్ళకి ఎముకలు సున్నం లేకుండా కొట్టేస్తాను వాళ్ళని. వెళ్ళిరా సూచీముఖ మహాబాహో దేవదానవ దుర్జయా కర్తవ్య మధ్య కార్యం దుష్కరం దేవదానవై. ఓ సూచీముఖ, నువ్వు మహావీరుడివి, దేవదానవులు కూడా నిన్ను జయించలేరు, ఎన్ని వేల సంవత్సరాలుగా నాకు నువ్వు చేస్తున్నావో సాయం నేను ఎరుగుదును, ఈసారి ఉపకారం చెయ్యి, నిన్ను గండపిండేరంతో సత్కారం చేస్తాను. నా గండం గట్టెక్కించావా, నీ కాలికి గండపిండేరం వేస్తాను, నా హితైషివి, అది అందరికీ తెలుసు. పో అనగానే వాడు హుషారుగా ఎగిరి గంతులేసి, మహారాజా మీరు ఇంత పొగడాలా, మీరు పలికారు నే విన్నాను. రాజాజ్ఞని ధిక్కరించేవాడు భటుడవుతాడా, రాజు ఎప్పుడు పిలిచినా ఆ క్షణమే వచ్చి కర్తవ్యమేమిటిని అడిగి ఆ రాజుకు ఉపకారం చేయటమే మహాత్ములు చేసే పని, మీరు నిశ్చింతగా ఉండండి, ఈ తోకని చీల్చేస్తాను నా మూతితో, ఆ రామలక్ష్మణుని బయటికి లాగుతాను అని వెళ్ళి వీడు ఆ శానల మధ్యకు వెళ్ళాట. ఈ మూతి బాగా మంచి పదునైన సూదిలా ఉంది కదా, బలమైన సూదిలాగా, దాంతో వెళ్ళాడు. అన్యేషాం కిము వక్తవ్యం నరకిన్ నరరక్షసాం వాయోరపి సుదుర్లభ. గాలి కూడా బయట నుంచి లోపలికి వెళ్ళడంలా లోపలి గాలి బయటికి రావడం లేదు, అంత పకడబందీగా కట్టేశాడు తోకతోటి. ఆయన గాలియే లోపలికి వెళ్ళకపోతే ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్పమంటున్నాడు ఆయన. అన్యేషాం కిము వక్తవ్యం, మిగతా వాళ్ళ సంగతి చెప్పేదేమున్నది, ఏ నరకిన్నర రాక్షసాదులు కూడా మహామాయతో కూడా హనుమంతుని తోకని దాటి లోపలికి వెళ్ళలేరు, అంత దృఢముగా ప్రాకారం కింద కట్టేశాడు ఆయన. సూచీముఖుడు చుట్టూ చూచి ఎక్కడన్నా కాస్తైనా రంధ్రం దొరకకపోతుందా, రంధ్రాన్వేషణ అంటే అదనమాట, ఆ కన్నంలోంచి దూరుదాం అనుకుని ప్రయత్నించాడు, ఎక్కడా కనబడలా. ఇప్పుడిక మూతిని బాగా పెంచి వాడు తన మహామాయతో సూది కింద మార్చి దాన్ని పోటు పొడిచాడు. బలంగా వెళ్ళే తోకని తాకగానే పెద్ద శబ్దంతో వాడు మూతికి ఉన్నటువంటి ఆ సూది విరిగిపోయింది. ఆ మూతి ఇలా ముట్టిలో ఉంటుంది సూదిలాగా, అది విరిగిపోయింది. మొత్తం ముఖమంతా దబా 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 శబ్దంతో పగిలిపోయి రక్తం కారిపోయి గజగజలాడిపోయి నోట్లోంచి మాట రాక, బాబో అయి మై రావణ, నువ్వు గండపిండేరం అన్నావు, గండపిండేరం దేవుడు, గండం వచ్చి పడింది పిండేరం దేవుడు, దండ్రో అయి నా మూతి పగిలిపోయింది, నేను తినలేను, మాట కూడా సరిగ్గా రావటంలా, అని ఏడ్చేసేట. సఖనిత్వ ముఖే నైవ శ్యానాముఖ వసుంధరాం కపీంద్రవాల ప్రాకార స్పర్శాతు భగ్నో ముఖో భవేత్. అయ్యయ్యో, లంకా నగరానికి ఎందుకు వచ్చాను? వచ్చిన వాడిని తినగా ఉండక ఈ మైరావణుడి మాటలకు ఎందుకు లోబడ్డాను? మూతిని బాగా చాచి ఈ హనుమంతుడి తోకను ఎందుకు ఢీకొట్టాను? ఈ కపీంద్ర వాలప్రాకార స్పారిశాత్ భగ్నముఖ అభవత్. కపీంద్రుడి తోక తగలగానే మొత్తం మూతంతా విరిగిపోయింది, ఇంకా జీవితంలో తిండి తినలేను అని ఏడ్చాడు. మైరావణుడు జాలిబడి, పోన్లేవయ్యా, నువ్వు తిండి తినకపోతే ఏమైందిలే, మీ ఆవిడికి మంచి పెన్షన్ ఇస్తానన్నట్ట. నేను చస్తే మా ఆవిడికి పెన్షన్ ఇస్తే ఉపయోగం ఉందంటే అంతే, కలియుగంలో అంతే, మొగుడు పోతే పెళ్ళానికి పెన్షన్ ఇస్తారు, ఉద్యోగం ఇస్తారు, నువ్వేం బెంగెట్టుకోకు అని వాడిని వదిలేసి రెండో వాడిని పిలిచాడు. మూషక ముఖము ఇటు సోకర ముఖము రెండు ఉంటాయి వాడి దగ్గర. కుడివేపంతా సోకరముఖం, పందిముఖం, ఎడంవేపంతా కూడా సగభాగం అంతా కూడా మూషక ముఖం. ఒరే, నీ దగ్గర పంది ఉంది, ఎలక ఉంది, పో, నువ్వు చీల్చన్నట్ట. పైకి ఇంకేమన్నాడు? నీకు ఒక వరం ఇస్తున్నాను, హనుమంతుడు తోక భగ్నం చేస్తే అర్ధరాజ్యం దదామితే. వాడికి ఇందాకేమన్నాడు, గండపెండేరు అన్నాడు, ఇప్పుడు ఏకంగా అర్ధరాజ్యం దదామితే అనగానే వీడు ఉలిక్కిపడి, మహారాజా, అర్ధరాజ్యమే, అబ్బో 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 అనుకుని ఉత్సాహంతో అర్ధరాజ్యం వస్తుందంటే ఎవడికని ఆశే. అందులో వాళ్ళేమో రాక్షసులు, రాక్షసులకి డబ్బు ఆశ కొంచెం ఎక్కువ ఉంటుందిలేండి. బాగా డబ్బు అంటే పెద్ద ఎవడికైనా ఉందంటే వాడిని రాక్షసుడు అనమని శాస్త్రం, నేనల్లా, వాల్మీకి మహర్షి చెప్పారు. అందువల్ల బాగా డబ్బు పెచ్చబెట్టిన వాడు ఎవడంటే వాడే సయ్యవ రాక్షస అంటే ఇంక వాడికి ఇంక వేరే విలువలు లేవు, డబ్బు పెచ్చే ఉంటుందన్నమాట. వాడు బయలుదేరి ఆ క్షణమే మోషకముఖుడు పందికొక్కుగా మారిపోయాడు. దానికి పందిమూతి, ఈ పందికొక్కుమూతి కలగాపులగం కాగా దాంతో వెళ్ళి హనుమంతుడి తోకను చేల్చడానికి ప్రయత్నించాడు. మళ్ళీ వీడు వెళ్ళి ఢీ కొట్టగానే ఆ తోక దెబ్బకి ఎగిరి దూరంగా పడిపోయాడు. వీడికి మిగిలిపోయిందిట. అనంతరం ముఖే నైవ దృఢం వాలమతాడయత్ అత్యుగ్రహ హనుమద్వాల అత్యుగ్ర హనుమద్వాల స్పర్శనేన మహామునే మోషకానన దైత్యస్య ముఖభంగో భవత్తదా. మహాభయంకరమైన కఠినమైన హనుమంతుని తోక దెబ్బకి వీడి మూతి పూర్తిగా పగిలింది. ఇందాకటి వాడి కాస్తో కొస్తో ఇంకా పళ్ళైనా మిగిలే, వీడికి పళ్ళు కూడా లేదట. మొత్తం మూతంతా వెనక్కి వెళ్ళిపోయి ఈ ప్రాంతం అంతా అసలు ఒకప్పుడు ఉందా లేదా అన్నట్టుగా అయిపోయిందన్నట్టు, కోసినట్టు అయిపోయింది. వాడు గొల్లును గోలబెట్టాడు. అర్ధరాజ్యం కాదు, నా జీవితమే వ్యర్థరాజ్యం అయిపోయింది బాబో అన్నట్ట. ఈసారి పాషాణ భేదిని పంపాడు వైరావణుడు. ఒరేహ, చివరి ఆశ నీదేరా, నువ్వు రాళ్లను కూడా పగలగొట్టగలవు, వాళ్ళిద్దరూ పనికి మాలిన వాళ్ళు, నువ్వు ఈ పని చేసావంటే నీకు కాళికాలయం దగ్గర నిత్యం తాగినంత మద్యం ఇప్పిస్తాడు. వీడు కొంచెం కళ్ళు పెచ్చవాడు, బెల్ట్ షాపులు అంటే చాలా ఇష్టం, అందుకని బెల్ట్ షాపులన్నీ నీవే అన్నాడు. అనగానే వీడు మహోత్సాహంతో వెళ్ళి వీడు ఏ తలకాయతో ఢీ కొట్టాడు. ఎంతో పూర్వం తలతో ఢీ కొట్టి పర్వతాల్ని పగలగొట్టినవాడే, ఇప్పుడు ఈ తలతో ఢీ కొట్టగానే మొత్తం తలంతా బదాబదలైపోయి అందులోంచి నెత్తురు వరదలై ప్రవహించింది. ఇక వీడు బ్రతకలేదు, మళ్ళీ కళ్ళు కాదు కదా, ఇక వాడి లైఫే నిల్ అయిపోయింది. వాడు చావగానే మైరావణుడికి అర్థమయ్యింది, ఈ హనుమంతుని తోకని ఆయుధాలతో ఛేదించలేం, మహిమలతో భేదించలేం, హనుమంతుడి తోక మహామహిమాన్వితమైనది. ఈ సూచీముఖుడో, ఈ మోషకముఖుడో, పాషాణభేదో ఇలాంటి వాళ్ళ వల్ల కాదు, నేనేం చెయ్యాలి ఇక. వాడు బాగా ఆలోచించి, ఆ మాయావుల దగ్గర మాయ మాత్రమే పనికొస్తుంది, ఇదేదో మాయతో హనుమంతుడు తోకని పెట్టినట్టున్నాడు. ఎవ్వణ్ణి లోపలికి వెళ్ళనివాడుగా, ఎవరన్నా పెడితే చంపేస్తాడు. ఒకవేళ తోకను ముట్టుకుంటే తలకాయలు పొగులుతాయి, మనం అలాంటి తెలివి తక్కువ పనులు చేస్తామా అనుకుని వెంటనే వాడు ఏం చేశాడు, విభీషణం రూపం కృత్వా, తన మహామాయతో విభీషణుడిగా మారిపోయాడు. ఆ సమయంలో విభీషణుడు పశ్చిమం వైపు ఉన్నాడు, అందుకని చూసుకుని కూడా వాడు విభీషణస్య వేషేణ ధృత్వా సిద్ధక్రియాంకరే మైరావణో మహామాయః రామలక్ష్మణయోశ్చము. రామలక్ష్మణులు సైనికులున్న ప్రాంతం వైపు విభీషణ వేషం ధరించి చేతిలో ఈ స్పృహ కోల్పోయేలా చేసే మూలికలు పుచ్చుకుని బయలుదేరాట మహామాయతోటి. హనుమంతుని దగ్గరికి వెళ్ళి, నాయనా హనుమ, కుశలంగా ఉన్నావా అంటే, కుశలంగా ఉన్నావంటే ఎంతో పూర్వం వచ్చేళ్ళాక కుశలంగా లేకపోవటం ఏమిటని అడుగుతావేమో, నేను అడిగేది నీ గురించి కాదు, ఇది మహామాయాకాలం, మైరావణుడు ఒట్టి మోసగాడు. వాడు ఎప్పుడు ఏ వేషంలో వస్తాడో తెలియదు, వాడితో చాలా ప్రమాదం. అందుకని రామలక్ష్మణుల్ని జాగరూకుడివై కాపలా కాస్తున్నావా లేదా అనే భయంతో అడగడానికి వచ్చాను నేను నీ దగ్గరికి. నాయన నా మాట విను, ఎక్కడ ఏమరిపాటుతో ఉండకే రామలక్ష్మణుడు లోపలే ఉన్నారంటావా అంటే అదేమిటి విభీషణ, తోకలా చుట్టబెట్టి ఉండగా లోపలికి ఎవరు పెడతారు, ఇంతవరకు నా దగ్గరికి వాడు రాలేదు, వస్తే చచ్చాడు అనుకో అన్నట్ట. ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి చూసినానా, ఎందుకైనా మంచిది అన్నాడు ఆయన. వెళ్ళిరా ఇదిగో అని కాళ్ళు ఇలా కొంచెం వెడలపు చేసి ఇందులోంచి వెళ్ళన్నట్ట. మైరావణో మహామయి విభీషణ యువాచరన్ తథేతి ప్రావిశత్యేన కపీంద్ర ఊర్వంతరాధన. కపీంద్రుడి యొక్క ఊరువుల మధ్యలో నుంచి, తొడల మధ్యలో నుంచి ఆయన దారి విడిచిపెట్టగానే మహామాయావి అచ్చం విభీషణుడి వేషం వేసుకున్నటువంటి మైరావణుడు లోపలికి పోయాట చిరునవ్వు నవ్వుకుంటూ. చెప్పాగా కాలం ప్రాప్తమైతే ఎంత శక్తి పనికిరాదు, అంత కాలప్రభావం అన్నారు. అందుకే ఈయన శుభ్రంగా లోపలికి వెళ్ళాడు. అమ్మాయ తెలివితేటలు ఉపయోగించుంటే మా వాళ్ళు ముగ్గురు బతికేవారు, పోలే ముగ్గురు పోతే పోయారు. కానీ మొత్తం మీద లోపలికి వెళ్ళాను. ఈ విభీషణుడి వేషంతో లోపలికి వెళ్ళొచ్చనే ఆలోచన స్ఫురింపచేసిన బ్రహ్మదేవా నీకు నమస్కారం అని లోపలికి వెళ్ళి ఈ ఓషధుల్ని తీసుకెళ్ళి హాయిగా పడుకుని ఏమి ఎరగనట్టుగా ఉన్న రామలక్ష్మణుల మీద వేశాడు. ఇక్కడ పరాశర సంహితులు పరాశరులు వారు అన్నారు, రామలక్ష్మణులకు వచ్చేది ఎవడో తెలియదా, నరులను నువ్వు మూర్చ పోగొట్టగలిగే శక్తి ఇస్తున్నానని బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు, ఆ వరాన్ని వమ్ము చేయకుండా ఉండడానికి బ్రహ్మని గౌరవించడానికి వాళ్ళు నటించారు. లేకపోతే ఆ మహానుభావులు అడిగితే ఈ చరాచర జగత్తులో ఏ వరాలైనా ఏం చేస్తాయి, వాడికి చావు కేవలం హనుమంతుడి చేతిలో ఉన్నది, అలాంటి దుష్టుని రక్షించడం కంటే శిక్షించడం హనుమంతుడి వల్లే అవుతుంది. దాంతోపాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి, అదేంటంటే పాతాళ లోకాన్ని మళ్ళీ పూర్వంలాగా ధర్మబద్ధంగా చెయ్యాలి, అందువల్ల ఈయన పాతాళానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈయన కోసం అక్కడ కలవరిస్తున్న కొందరు భక్తులు ఉన్నారులేండి. అందుకని ఎప్పుడైనా మహాత్ములు ఏంటంటే భక్తులు కలవరిస్తే వాళ్ళ ఇంటికి వెడతారు, వెళ్ళకూడదని నిషేధం ఉన్నప్పటికీ వెడతారు. భక్తితో పిలిచే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి పిలిస్తే మాకు కూడా తక్కన వెళ్ళాలనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళు పిలిస్తే రాము అనిపిస్తుంది. కారణం ఏమిటంటే అవతల వారిలో ఉన్న భక్తి అన్నమాట. అందుకని అన్నిటికంటే ధనశక్తి కంటే దైవభక్తి గురుభక్తి గొప్పది అన్నారు. రామలక్ష్మణులు కావాలనే ఔషధాలు తల్లుతూ ఉంటే మూర్చిపోతున్నట్టు వెళ్ళిపోయారు. ఈ ఔషధాలు నిజానికి వారిని ఏమీ చెయ్యలేవు. వాళ్ళు అలా మూర్చిల్లిపోగానే వెంటనే ఆయన ఏం చేశాడు, అణిమారోపం ధారయేత్ అన్నాడు. అనగా వాళ్ళు చిన్న బొమ్మలు అయిపోయారట. ఈ బొమ్మల్ని బుల్లి పెట్టిలో పెట్టి ఆ పెట్టిన వస్త్రంతో ఇలా కప్పేసి ఆ వస్త్రాన్ని చంక కింద పెట్టుకున్నాడు వాడు. తదోషధి ప్రభావేణ మూర్ఛితౌ రాఘవౌ తదా పేటీ మధ్యే వినిక్షిప్య వస్త్రేణ ఆచ్ఛాద్య యత్నతః కక్షే కృత్వా మహాకాయః పునరేవ అభ్యగాత్ కపీం. ఈ ఓషధుల ప్రభావంతో మూర్ఛితులైన రాఘవుల్ని, రామలక్ష్మణుల్ని సూక్ష్మరూపుల్ని చేసి పెట్టిలో పెట్టి ఆ పెట్టిన వస్త్రంతో కప్పి ఆ వస్త్రం చంక కింద పెట్టుకుని ఆ మహాకాయుడు తిరిగి విభీషణ రూపంలో అందులోంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే హనుమంతుడు, విభీషణ మన ప్రభువులు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు కదా, ఎలా ఉన్నారు, ఏమిటంటే హనుమా నీ అంతటి మహానుభావుడు కాపలా కాస్తూ ఉంటే లోపలున్న రామలక్ష్మణులకి అపాయమా, చెక్కు చెదరకుండా హాయిగా విశ్రాంతిగా ఉన్నారు, చాలా సంతోషం, ఇలాగే గట్టిగా కాపలాకాయి. ఇది ఇంకో మాట, ఆ విభీషణుడి వేషంలో ఇంకొకటి ఎవడన్నా రావచ్చు, నన్ను చూచి నువ్వు ఇప్పుడు విభీషణుడు అనుకున్నట్టే రే కాసేపు నాకు ఏ మైరావణుడో నా వేషంలో వచ్చేస్తాడు మళ్ళీ, అప్పుడు నువ్వు నన్ను చూచి ఇంకోడు ఇంకోడు అనుకోకూడదు. ముందే చెబుతున్నాను నేను ఇప్పట్లో రాను. విభీషణుడు ఎలా ఉంటాడో నీకు తెలుసు, మైరావణుడు మహామాయిగాడు మోసగాడు, నా వేషంలో వచ్చి నేనే విభీషణుడిని అంటాడు అంటే తన్ను జాగ్రత్త అని వాడు కుశలంగా ఉన్నారు. ఇంకా పంపకే ఎవరిని అని అక్కడి నుంచి వెళ్ళిపోయాట. ఆ విభీషణుడు నాకు తెలియదా, ఆ మైరావణుడు నీ రూపంలో వచ్చాడు అనుకో విభీషణ, పాప ఈయనే విభీషణుడు అనుకుంటున్నాడు ఆయన. అందుకని ఓ విభీషణ వాడు నీ రూపంలో వస్తే వాడు మాడు పగల కొడతాను ఏమనుకుంటున్నాడో అన్నట్ట. అలాగే చెయ్యి, రాగానే బద్దలు కొట్టి ఈసారి వస్తే, ఎందుకంటే వచ్చేవాడు అసలు వాడు వస్తాడు కనుక అనగానే ఈయన తథాస్తున్నాడు. వెంటనే పాతాళానికి వెళ్ళిపోయాట వాడు. పాతాళానికి వెళ్ళిపోయి మహాకాళీదేవి ఆలయానికి ప్రాంగణంలోనే పెద్ద ఆలయానికి, మామూలు ఆలయం కదా, ఏకంగా 81 అడుగుల అమ్మవారి గుడి అని చెప్పాను కదా, ఆ పక్కనే ఉంది మైరావణుడి భవనం. ఆ భవనంలో ఒక భద్ర ప్రదేశంలో పెట్టి ఈ ఇద్దరిని కూడా రామలక్ష్మణులు ఇద్దరి యొక్క సూక్ష్మ శరీరాలను అక్కడ అట్టే పెట్టి ఆ తర్వాత చెరసాల దగ్గరికి వెళ్ళాడు. పెద్ద చెరసాల, పాతాళ కారాగృహం అది. ఆ కారాగృహంలో ఎంతోమంది శిక్షలు అనుభవిస్తున్నారు. నల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు, రాక్షసులు, అందులో కొంతమంది నాగులు కూడా ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు. వీళ్ళందరినీ అడుగును పెట్టి బంధించాడు వాడు. అందులో ఒక చెరసాల దగ్గరికి వెళ్ళాడు. అది కేవలం ఆడవాళ్లకి మాత్రమే కేటాయించబడిన చెర. ఆ చెరసాలలో ఒక రాక్షసి కాళ్ళకి చేతులకి సంకెళ్లతో దీనంగా ఉంది. దాని దగ్గరికి వెళ్ళి, చెల్లాయి ఎలా ఉన్నావు అన్నట్ట, నువ్వు నా దగ్గరకు వచ్చేసరికి అడిలిపోతున్నాను రా బాబు, నాయన నా జోలికి రాకంది. అది దాని పేరు దుర్దండి. ఈ మైరావణుడికి సోదరి. ఏహి కళ్యాణి భద్రంతే మా భూతే మనసోవ్యత ఉత్సవోహి మహానద్యాం దుర్గాయాహ సంప్రవర్తతే. కొంచెం జాగ్రత్తగా వినవలసిన పూర్వమైన కాదా. మైరావణుడి చెల్లెలు ప్రస్తుతం చెరసాల్లో ఉంది. పెద్ద పొడవ సంకెళ్ళు చేతికి కాళ్ళకి వేసాడంటే, ఇలా కావాలంటే చేతులు కదలపడానికి వీలుగా ఉండే సంకెళ్ళు అనమాట. కాళ్ళు కూడా కదపచ్చు, కాకపోతే ఎక్కువ దూరం పరిగెత్తాలంటే వీటితో బరువుతో కష్టం. అటువంటి సంకెళ్లతో బంధింపబడుతున్న సొంత చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళి, కళ్యాణి సుఖంగా ఉండు, ఇంక నీకేం బెంగెట్టుకోక్కర్లా, నేను చెప్పిన ఒక పని చేసావంటే నీకు చెరసాల నుంచి విముక్తి